The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం మై ఇన్ మీడియా సమర్పించు వేదిక కార్యక్రమం జనవరి 6, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మై ఇన్ మీడియా శ్రోతలందరికీ నమస్కారం అండి. యథావిధిగా మళ్ళీ సండే మార్నింగ్ మీ అందరి ముందుకు వచ్చేసాము వేదిక కార్యక్రమంతో. ఆనంద్ కసేపట్లో జాయిన్ అవుతాడండి. నా పేరు ఆనంద్ స్వరూప్, మీ అందరికి తెలిసిందే. సో కొత్త కార్యక్రమాలు, కొత్త అంశాలతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాం. సో మొట్టమొదటిగా మనం క్విక్గా వీక్లీ అప్డేట్స్లోకి వెళ్ళిపోదాం. సో మీరు అందరికీ ఫాలో అవుతూనే ఉండి ఉంటారు, శబరిమల అప్డేట్స్ అయితే చాలా యాక్టివ్గా ఉండి ఉంటాయి. శబరిమల అప్డేట్స్ అయితే
హలో,
యా హాయ్ ఆనంద్, శుభోదయం.
హలో, శుభ, మీకు శుభ సాయంత్రం. ఓకే, థ్యాంక్ యూ. సో ఐ ఆడిబుల్? బాగానే ఉంది కదా?
ఎస్, యూఆర్ యూఆర్
యా యా. అందరికి నమస్కారం అండి, వేదిక కార్యక్రమ వీక్షకులందరికి, శ్రోతలందరికి.
అమేజింగ్, నాకు కూడా.
యా యా.
సో
నువ్వు ఆల్రెడీ వచ్చావు కాబట్టి,
వచ్చేసాను కాబట్టి యా స్వాగతం నీకు. సో ఎనీవే, శబరిమల అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం మనం ఫస్ట్. సో ఆనంద్, నీ దగ్గర ఉన్న న్యూస్ చెప్పు, నా దగ్గర ఉన్న న్యూస్ చెప్తా. అంటే ఇప్పుడు ఏంటంటే, లెఫ్ట్ వింగ్ అంటే మన మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా ఒక యాంగిల్నే చూపిస్తోంది కదా. సో మనం ఆల్టర్నేట్ సోషల్ మీడియా నుంచి వచ్చిన ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే అది మనం చెప్పి దాని మీద మన ఒపీనియన్ కూడా చెప్పొచ్చు అన్నమాట.
యా యా, ఓకే. సో ప్రస్తుతం నువ్వు కొనసాగిస్తున్నది శబరిమల అప్డేట్స్ ఇచ్చేసావు కదా?
అవును.
దాని తర్వాత రీసెంట్ గా లీచింగ్స్ గురించి, ట్రస్టెడ్ వెబ్సైట్స్ అన్న
వెబ్సైట్, ఐ థింక్ కొంచెం లాగ్ ఉంది నీ దగ్గర, నీ వైపు నుంచి. సో శబరిమల అప్డేట్స్ గురించి మనం ముందు మాట్లాడుకుందాము. ఏమైందంటేనండి, గత కొన్ని రోజులుగా కొంచెం ఉద్రిక్త పరిస్థితులు శబరిమలలో ఉన్నాయి. ఆల్మోస్ట్ 5 చనిపోయినారు. బీజేపీ వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళి సిపిఎం వాళ్ళందరూ దాడులు చేస్తున్నారు బీజేపీ ఆఫీసుల మీద అట్లాగా. సో మీకు అవన్నీ ఆన్లైన్లో మీకు చూస్తూనే ఉంటారు. చంద్రన్ ఉన్నితన్ అనే ఒక ఆయన చనిపోయారు. ఆయన అయ్యప్ప భక్తుడు, ఆయన బీజేపీ కాదు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు. సో ఇలాగే ఇంతకుముందు అక్టోబర్లోనో నవంబర్లోనో ఒక ఇద్దరు ముగ్గురు ఇలాగే చనిపోయినారు. ఒక పూజారి గారు అయితే ఉరేసుకుని చనిపోయినాడు అక్కడ శబరిమల దగ్గరలో, చెంగనూరు దగ్గర ఏదో ఊర్లో. సో ఆయన ఉరేసుకుని చనిపోయారు. దీని పట్ల తన ఇష్యూని ప్రకటిస్తూ ఆయన చనిపోయారు అన్నమాట. వాళ్ళందరికీ కూడా ఓం శాంతి. సో పాయింట్ ఏంటంటేనండి, మనకి మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి వచ్చేసరికి ఆ యాంగిల్ అసలు కనిపించదు. సో మీ అందరికీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, 750 కిలోమీటర్ల అయ్యప్ప జ్యోతి అనే ఒక కార్యక్రమం జరిగింది. మనం లాస్ట్ టైం కూడా రిపోర్ట్ చేశాము. 750 కిలోమీటర్ల అయ్యప్ప జ్యోతిలో ఆల్మోస్ట్ ఎంత లేదన్నా ఒక 5 లాక్స్ 6 లాక్స్ మంది పార్టిసిపేట్ చేశారు. ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు, లెక్క తెలియదు ఎవరికి. కాకపోతే ఒక కంటిన్యూస్ లైన్ అయితే ఉన్నది అయ్యప్ప జ్యోతి కార్యక్రమంలో అనేది అందరూ అనే మాట అనమాట. ఆల్మోస్ట్ అందులో ఉన్న ఒక 1400 మంది మీద కేసులు బుక్ చేశారు. ఏది ఊరికే ఇలా చేతిలో దీపం పట్టుకుని నుంచున్నందుకు. సో ఇప్పుడు ఏంటంటే, విమెన్ వాల్ అని ఒకటి స్టార్ట్ చేశారన్నమాట జనవరి 1 నాడు. మీరు చూస్తే అందులో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా లేదు. వీళ్ళు ఏంటంటే 50 లాక్ మెయిన్ స్ట్రీమ్ మీడియా రిపోర్టింగ్ ఎంత దారుణంగా ఉంది అంటే, 695 కిలోమీటర్స్ 650 కిలోమీటర్స్ ఒక 50 లక్షల మంది నుంచి ఉన్నారు అని రిపోర్ట్ చేశారన్నమాట. సో ఈవెన్ న్యూయార్క్ టైమ్స్ వాటిల్లో కూడా వెళ్ళిపోయింది ఇదే న్యూస్. నిజానికి అసలు ఒకసారి మనకి కామన్ సెన్స్ అంటూ ఉంటే 50 లక్షల మంది అన్ని కిలోమీటర్లు పట్టరు. ఒక 50 లక్షల మంది గనక ఇదే పని చేస్తే త్రివేంద్రం నుంచి బాంబాయి వరకు ముంబై వరకు వెళ్ళిపోతుంది లైన్. సో ఇవన్నీ అప్డేట్స్. సో ఇప్పుడు ఏంటంటే రివ్యూ పిటిషన్ వేయాలి, ఇంకా రివ్యూ పిటిషన్ వేయట్లేదు. నాకు కూడా కొంత బీజేపీ వాళ్ళు రివ్యూ పిటిషన్ వేయాలి కదా అని అట్లా ఫీల్ అవుతూ ఉండేవాడు నేను. లేకపోతే ఆర్డినెన్స్ తీసుకురావచ్చు కదా అట్లాంటి ఇది ఉండేది అనమాట. అయితే ఏంటంటే అది చట్ట
ఎక్కువ మాట్లాడుతున్నారు, ఆర్డినెన్స్ గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు ఎందుకంటే బీజేపీ, ఎందుకంటే ఫస్ట్ లో బీజేపీ లేదు, మధ్యలో బీజేపీని కలిపారు, ఇప్పుడు ఉద్యమం ఉధృతం అయినప్పుడు తర్వాత ఇంతమంది ఆందోళన చేస్తున్నారు బీజేపీ అంటే ఏదైనా కానీ పొలిటికల్ గా చేసి బీజేపీ ఏం చేయలేదనే ఇదే. వేరే వాళ్ళకి ఎలాంటి బాధ్యత లేదు, ఉన్న తప్పులన్నింటినీ కూడా ఒక పార్టీ మీదకి నెట్టేస్తున్నారు. అండ్ ఎవరైనా కానీ ఇందాక నువ్వు చెప్పినట్టు ఎవరైనా ఈ సంఘటనలో చనిపోయిన వారు
అవును,
అది వాళ్ళని కూడా బీజేపీలోకి నెట్టేశారు. సో ఆ పొలిటికల్ యాంగిల్ తీసుకొస్తే
కరెక్ట్. సో
మొట్టమొదటిగా
గో అహెడ్, ఐ థింక్ కొంచెం టెక్నికల్ గ్లిచ్ ఉందండి ఆనంద్ సైడ్. సో ఆనంద్ కొంచెం లేట్ గా జాయిన్ అవుతాడు. తను చెప్పొచ్చేది ఏంటంటే ఒక నార్మల్ భక్తుడిని నువ్వు బీజేపీ అని తోసేయడం అనే ఒక ఐడియా, బీజేపీ ఆర్ఎస్ఎస్ అనే వైపుకు తోసేయడం అనేది ఏదైతే ఉందో అదేంటంటే నీ యొక్క ప్రాబ్లంని ఐడెంటిఫై చేయకపోవడం అనమాట. నా దేవుడికి జరిగిన అన్యాయం గురించి నేను మాట్లాడుతున్నప్పుడు నన్ను బీజేపీ ఆర్ఎస్ఎస్ అంటూ తోసేయడం అనేది, నాకు బీజేపీ ఆర్ఎస్ఎస్ సంబంధం లేదు అంటారు వాళ్ళు. చాలామంది కేరళలో కమ్యూనిస్టులు చుట్టాలు వీళ్ళే ఈ ర్యాలీలు చేసిందంతా ఫస్ట్లో. ఒక 2 వీక్స్ తర్వాత బీజేపీ ఆర్ఎస్ఎస్ బరిలోకి దిగాయి. అంతకుముందు వాళ్ళెవరూ లేరు. 8,000 మంది ఆడవాళ్ళు ఈ తీర్పు వచ్చిన వెంటనే రోడ్ల మీదకి వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళు తమ యొక్క నిరసనం తెలియజేశారు. సో ఒక న్యూట్రల్ మనిషిని బీజేపీ ఆర్ఎస్ఎస్ అని లేబుల్ చేయడం ద్వారా అతని యొక్క ప్రాబ్లంని ఐడెంటిఫై చేయకపోవడంలో ఉంటుందన్నమాట. సో బీజేపీ ఆర్ఎస్ఎస్ అనేది మానేయండి, ఎందుకంటే దిస్ ఈస్ ఫర్ ఇండిక్ కాజ్. నేను హిందూని, నాకు ప్రాబ్లం ఉంది. ఒక ముస్లిం తన ప్రాబ్లం ఎలా చెప్పుకుంటాడో, ఒక క్రిస్టియన్ తన ప్రాబ్లం ఎలా చెప్పుకుంటున్నాడో, ఒక దళిత్ ఒక ప్రాబ్లం ఎలా చెప్పుకుంటున్నాడో, అలాగే ఒక హిందూ కూడా తన ప్రాబ్లం చెప్తాడు, తనకున్న ఇష్యూ ఏంటి అనేది తను చెప్తాడు. చెప్తున్నప్పుడు నువ్వు బీజేపీ ఆర్ఎస్ఎస్వి హిందుత్వవాదివి, నాట్ దట్ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ అన్టచబుల్, బట్ ఒక సామాన్యమైన వాడిని నువ్వు రాజకీయ కార్యకర్తగా మారిస్తే అది నీకు బెనిఫిట్ కోసం మార్చేస్తున్నావు అని అనుకోవాలి మేము ఇక. సో ఇక్కడ శబరిమల అప్డేట్లో కూడా జరిగింది అదేనండి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అయ్యప్ప జ్యోతి అనే కార్యక్రమం జరిగిందని కూడా మన తెలుగునాడు రిపోర్ట్ కూడా చేయలేదు. తర్వాత లేటెస్ట్గా జరిగిన విషయం ఏంటంటే ఒక 2 ఆడవాళ్ళు అర్ధరాత్రి పూట బయలుదేరి వెళ్ళి స్వామిని చూశారు అని సీసీటీవీ కెమెరాల ద్వారా తెలిసింది. సో ఇప్పుడేంటంటే అక్కడ అశౌచం అనేది జరిగింది కాబట్టి పూజారి తన టెంపుల్ కాన్స్టిట్యూషన్, అంటే నేషనల్ కాన్స్టిట్యూషన్ ఎలా అయితే ఉందో టెంపుల్ కాన్స్టిట్యూషన్ అనేది కూడా ఒకటి ఉంటుంది కాబట్టి ఆ టెంపుల్ యొక్క సంప్రదాయం బట్టి వాళ్ళు ఏం చెయ్యాలో అది చేశారన్నమాట. సో వాళ్ళేమి ఆవిడ మీద దాడులు చేయలే, వాళ్ళిద్దరిని చంపదలుచుకుంటే అప్పుడే చాలామంది, 1,000 మంది కలిస్తే ఇద్దరిని చంపడం చాలా ఈజీ. సో వాళ్ళందరినీ చంపడానికి ఏం ప్రయత్నించలా, ఎందుకంటే మాబోక్రసీ అనేది ఇక్కడ జరగలేదు అనేది మీరు చాలామంది అర్థం చేసుకోవాల్సిన విషయం అనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే టెంపుల్లో జరగాల్సింది. ఇప్పుడు మామూలుగా ఇంకో మతంలో అయినా ఇతర మతాల్లో అయితే తప్పు చేస్తే గనక దానికి శిక్ష నీకే ఉంటుంది. నాకు తెలిసి హిందూ మతంలో ఏంటంటే అలాంటి శిక్షలే ఉండవు కాబట్టి. సో ఏమవుతుందంటే ఆలయ సాంప్రదాయానుసారం దానిని అశౌచంగా భావించి ఆలయానికి అడుక్కుంటారు. ఆలయంలో కొంచెం పుణ్యహవచనం అట్లాంటివి ఉంటాయి, అవి చేస్తారు. సో అది జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే టెంపుల్ చీఫ్ మినిస్టర్ వచ్చి ఈ తంత్రి ఎవరైతే ఉన్నారో అతన్ని నువ్వు రాజ్యాంగాన్ని ధిక్కరించావు, నువ్వు కోర్టు ఆర్డర్ని ధిక్కరించావు అంటూ చెప్పారన్నమాట. నిజానికి అది కోర్టులో వేసినా కూడా నాకు తెలిసి అది కోర్టు ఆర్డర్ ధిక్కరించినట్టు అది, ఎందుకంటే కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఎలవ్ చేయమని. ఎలవ్ చేయడం ఎవరి పని అంటే అది ఆ టెంపుల్ యొక్క మేనేజ్మెంట్ పని, పూజారి పని కాదు. పూజారి పని ఏంటంటే వాళ్ళు టెంపుల్లోకి వచ్చినప్పుడు వాళ్ళని డిస్క్రిమినేట్ చేయకుండా చూడడం పూజారి పని. వాళ్ళు లోపలికి వచ్చారు, వెళ్ళారు, తను చేయాల్సింది తను తన ఆలయంలో చేసుకున్నాడు, వాళ్ళ మీద ఏం చేయలేదు. సో అది సుప్రీంకోర్టు ఆర్డర్ ధిక్కరించినట్టు అవ్వదు, ఆలయ సాంప్రదాయాన్ని ధిక్కరించినట్టు అవ్వదు. సో అంతకుమించి ఇంక వేరే దాని మీద ఉండాల్సిన పని లేదు. అయితే ఏంటంటే ఇది రివ్యూ పిటిషన్లోకి వెళ్ళాలి, రివ్యూ పిటిషన్లో వెళ్ళకపోతే ఆర్డినెన్స్ తీసుకురావాలి, మరి చూద్దాం ఎట్లా జరుగుతుందనేది. సో అదండి అబౌట్ శబరిమల. అట్లాగే ఈ మధ్యన ఇండియా స్పెండ్ అని కొంతమంది ఒక ట్విట్టర్ హ్యాండిల్ ఉందండి, అందులో లించింగ్ ట్రాకర్ అని ఒకటి స్టార్ట్ చేశారనమాట. లించింగ్ ట్రాకర్ అంటే సో మనకి అందరికీ తెలిసిందే యూపీ బీహార్ ఆ బెల్ట్ అంతా కొంచెం కౌ గో రక్షకులు, గో స్మగ్లర్లని లాని చట్టాన్ని తమ చేతుల్లో తీసుకుని చంపేయడం అనేది జరుగుతోందని మనకి మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా రిపోర్ట్ అవుతూ ఉంటుంది. సో ఇట్లాంటి సమయంలో ఇట్లాంటి దాంట్లో ఏంటంటే హేట్ ట్రాకర్ అనేది ఒకటి స్టార్ట్ చేశారనమాట. సో ఏంటంటే ఎవరెవరు ఎక్కడే ప్రతిరోజు ఎవరెవరు చంపారు, సో ఎంతమంది చచ్చిపోయారు, 6 నెలల్లో ఎంతమంది చచ్చిపోయారు, వన్ మంత్ అదే 1 ఇయర్లో అట్లాగా ఒక ట్రాకర్ క్రియేట్ చేశారు. దీంట్లో ఉన్న బయాస్ ఏంటంటే హిందూ కిల్లింగ్స్ అని రిపోర్ట్ చేయట్లేదు అనమాట. అంటే ఎవరైనా ఒక ముస్లిం మాబ్ కానీ లేకపోతే క్రిస్టియన్ మాబ్ కానీ బుద్ధిస్ట్ మాబ్ కానీ ఇంకా వేరే రిలీజియన్ ఎవరైనా ఉంటే వాళ్ళ మాబ్ వచ్చి హిందువులను చంపేసినప్పుడు అది రిపోర్ట్ అవ్వట్లేదు అనమాట అందులో. సో అది ఈ మధ్యనే కొంత రైట్ వింగ్ మీడియా ఉంటది కదండి. వెల్కమ్ ఆనంద్, ఐ థింక్
yes ఆనంద్, ఐ హోప్ ఇప్పుడు క్లియర్ గానే ఉంది అనుకుంటున్నాను.
yep ఇది ఇట్స్ గుడ్ ఫర్ నౌ. యా సో
ఓకే,
సో ఈ లించింగ్ ట్రాకర్ యొక్క డేటాను పెట్టుకొని వాషింగ్టన్ పోస్ట్ లో ఆ మధ్యన ఒక ఆర్టికల్ వచ్చింది సేయింగ్ దట్ లించింగ్స్ వర్ మోర్ ఇన్ బీజేపీ రూల్ అట్లా రాస్తూ, అండ్ ఇట్ ఈస్ హిందూయిజం ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ దిస్ హోల్ లించింగ్ థింగ్ అన్నట్టుగా చెప్పారనమాట. కానీ మీరు గ్రౌండ్ లెవెల్లోకి యూపీలో ఎవరినైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరినైనా అడిగితే దాని అసలు కారణం బయటకు వస్తుంటుంది. అక్కడ ఒక కంపెనీలుగా ఫామ్ అయిపోయి కౌస్ ని స్మగుల్ చేస్తున్నారు. అక్కడ ఈ కౌస్ ని స్మగుల్ చేసినప్పుడు అక్కడ ఉన్న పోలీసులు ఎవరు వీళ్ళకి సహకరించట్ల, ఈ కౌ ఎవరైతే ఎవరి కౌస్ అయితే స్మగుల్ అయిపోతున్నాయో వాళ్ళకి. అప్పుడు ఏమవుతుందంటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం అనేది ఇన్విటబుల్ అయిపోయే పరిస్థితి వస్తుంది అనమాట. అక్కడ నాట్ దట్ నేను వాటికి సపోర్ట్ చేస్తున్నానని కాదు, అక్కడ ఉన్న సిచ్యువేషన్ అది.
అది అది అంత ముందును కూడా జరిగింది, ఇప్పుడేదో ఈ 4 ఏళ్లలో ప్రభుత్వం వచ్చింది కాబట్టి చేస్తుంది కాదు. వాళ్ళు వాళ్ళ సంపద, వాళ్ళ పశు సంపదని కాపాడుకోవడానికి లా అండ్ ఆర్డర్ సహకరించకపోవడం వలన లాని చేతిలో తీసుకోవడం అనేది ముందర నుండి మాబ్ జస్టిస్ అంటారు. అలాగా వచ్చిన ఇదే దీన్ని ఇప్పుడు భూతద్దంలో చూపిస్తున్నారు అనేది నా అభిప్రాయం. ఎస్
రైట్. సో స్వాతి గోయల్ శర్మ అని స్వరాజ్ మ్యాగ్ అనుకుంటా, లేకపోతే ఆప్ ఇండియా వాళ్ళ జర్నలిస్ట్, ఆవిడ దీంట్లో ఉన్న బయాస్ ని చూపించడం మొదలు పెట్టింది అనమాట. దాన్ని రేస్ చేసినప్పుడు అందరూ ఆవిడని షేమ్ చేయడం మొదలు పెట్టారు. సో సంథింగ్ లైక్ అలాగే దళిత్ కిల్లింగ్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ముస్లిమ్స్, అవి కూడా రిపోర్ట్ చేయబడలేదు అట్లా అనమాట. సో అదే విధంగా హిందూ కిల్లింగ్స్ మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, ఒక పూజారి ఆ మధ్యకాలంలో అతన్ని యూపీలో ఒక ఇద్దరు ముగ్గురిని చంపేశారు, అలాగే మన తెలంగాణ వరంగల్లో ఒకటి ఇలాంటిదే జరిగింది. సో యా రైట్ ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు కూడా రిపోర్ట్ చేయట్లేదు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే దానిని యాంటీ యాంటీ హిందూ బయాస్డ్ అనే ట్రాకర్గా ప్రూవ్ చేశారు. అట్ ద సేమ్ టైం అసలు డేటాను కూడా బయటికి తీసుకొచ్చారనమాట. ఇంతకు ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. కారణం ఏంటంటే సరైన పోలీసింగ్ అనేది ఎప్పుడూ లేదు మన దేశంలో. ఆ యూపీ బీహార్ లాంటి ప్లేసెస్ ఏంటంటే కొంత వైలెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వైలెంట్ హిస్టరీ ఉన్న ప్లేసెస్ కాబట్టి అక్కడ ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటాయి.
రైట్ రైట్. దీని గురించి చిన్న ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది అండ్ అబ్జర్వేషన్ ఆల్సో. ఈ కౌ స్మగ్లింగ్ అనేవి ఎక్కువగా ఇట్ ఈస్ గోయింగ్ టు ద ఈస్టర్న్ బోర్డర్స్ ఆఫ్ ఇండియా. అది వయా ఈ వెస్ట్ బెంగాల్ ఇలాంటి బోర్డర్ స్టేట్స్ ఉన్నాయి కదా, దాని నుండి బంగ్లాదేశ్ కి ఎక్కువ వెళ్తుండే ఈ యూపీ, ఎస్పెషలీ యూపీ బీహార్ నుండి. ఎందుకంటే బీఫ్ ఇల్లీగల్ ఎక్స్పోర్ట్ అనమాట. ఎందుకంటే మనకి స్లాటర్ హౌసెస్, గవర్నమెంట్ కంట్రోల్ స్లాటర్ హౌసెస్ ఇవన్నీ ఉన్నా గానీ ఇల్లీగల్ గా వెళ్ళే చాలా, అది పెద్ద దంద, దట్ ఈస్ లైక్ ద బ్లాక్ మార్కెట్. అది స్మగుల్ చేసేసి ఒకళ్ళ అంటే ఒకళ్ళ గుంపులో ఉండి తీసుకొచ్చేసి ఓవర్ నైట్ ట్రాన్స్పోర్ట్ చేసేది. వీటన్నిటికి కూడా వీడియోస్ ఉన్నాయి. సో ఇది ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్, ఇది ఒక ఆర్గనైజ్డ్ దందని. సో ఏంటంటే మామూలుగా మిగతా డ్రగ్ మాఫియా, డ్రగ్ ట్రాఫికింగ్, విమెన్ ట్రాఫికింగ్ ఎలాగైతే సీరియస్, దిస్ ఈస్ ఆల్సో సీరియస్ క్రిమినల్ థింగ్. సో ఆ లెవెల్లో చూసినా గానీ బ్రైబ్ చేయడం, తర్వాత పోలీసు పక్షంలో ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో దట్ ఈస్ ద లాజికల్ రీజన్ వై యునో మనం కంప్లైంట్, నా ఆవు తప్పిపోయిందని కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకోవడం, ఇలాంటివి ఏమి జరగవు. ఎందుకంటే దే ఆల్సో నో ఆ పోలీస్ ఎవరైతే ఉన్నారో, లా అండ్ ఆర్డర్ లో కూడా లూప్ హోల్స్ ఉంటాయి కదా. లూప్ హోల్స్ అనే కాదు, కరప్ట్ చేస్తే కనుక జస్ట్ లైక్ మాఫియా, వేరే వాటికి ఎలా అయితే మాఫియా వర్క్ అవుతుందో దీనికి కూడా అంతే. సో అలాంటప్పుడు అందులోనూ ఇది లైవ్లీహుడ్ కి సంబంధించిన విషయం, అందులోనూ మన సెంటిమెంట్స్ కి సంబంధించిన విషయం, మిగతా డ్రగ్స్ ట్రాఫికింగ్ వేరే వేరేవో అంటే వాటికి చర్య తీసుకోకపోవచ్చు కానీ ఇవి డైరెక్ట్ గా నేరుగా కనిపిస్తూ ఉండేవి కదా ఇవన్నీ. సో వీటి మీద చర్య తీసుకున్నప్పుడు మరి వాళ్ళు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాల్సి వస్తుంది. ఈవెన్ మనకి లా ఉన్నా ఇంప్లిమెంటేషన్ కూడా జరగట్లేదు. సో దీనికి బేసిక్ రూట్ కాజుల గురించి మనం తెలుసుకోకుండా ఏదో ఆవును తీసుకెళ్తున్నారు ఫలానా వాళ్ళు, నాలుగు ఆవులు తీసుకెళ్తే తప్పేంటి అని మనం కూడా జనరల్ గా సెక్యులర్ గా ఆలోచించే వాళ్ళు అందరం కూడా చేసుకుంటాం. కానీ అది వాళ్ళ లైవ్లీహుడ్ కి సంబంధించింది. అండ్ ఇది ఇది జస్ట్ ఇప్పుడు ఈ రెండు మూడు సార్లు జరిగింది కాదు కదా, లైక్ రెండు మూడు ఏళ్ళగా జరుగుతుంది
కదా,
జరుగుతున్న దాని వల్ల వాళ్ళు ఇంత వైలెంట్ గా వాళ్ళు రిప్లై ఇవ్వాల్సి వస్తుంది. సో దట్ ఎక్కడొక్కడ దీనికి ఎండ్ ఉంటుంది అనే నమ్మకంతో. కానీ ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాబట్టి దీనికి లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్ గా ఫాలో అయిపోయింది. సో ఐఎమ్ మేబీ జస్ట్ ఒక పాయింట్ యాడ్ చేసే, ఎందుకంటే చాలా మందికి కౌ స్లాటర్ సారీ లించింగ్స్ రైట్ లించింగ్ కౌ బికాస్ ఆఫ్ కౌ. ఎందుకు మనమేమో పిచ్చివాళ్ళు, మనం పిచ్చివాళ్ళమే చేస్తున్నారా వీళ్ళంతా, వీళ్ళకి న్యాయం దొరకకపోవడం వలన చేస్తున్నారనే నా అభిప్రాయం. దాన్ని తప్పు, అది తప్పే, అది చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం అనేది తప్పే. కానీ దాని వెనకాల మరి ఇంప్లిమెంట్ చేసే లాస్ అన్ని ఇంప్లిమెంట్ చేసేటట్టయితే ఉండవు. ఇది కూడా ఒక క్రైమ్, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద అందరూ గుర్తించాల్సిన విషయం.
ఇంకా నయం యాక్చువల్ గా మనుస్మృతిలో ఇలా ఉంది కాబట్టి చంపేస్తున్నారు అని
మనకు అలాంటివి లేవు. వాళ్ళు వాళ్ళు ఎంత వెతికినా కనపడండు, లేకపోతే ఆల్రెడీ
కరెక్ట్. సో అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు 2014 తర్వాతే మొదలు పెట్టారు ఇది, కరెక్ట్ గా గమనిస్తే అంతకుముందు ఇది సౌత్ ఇండియాలో మనకు తెలియదు ఇది ఇలా జరుగుతుందని కదా. బీజేపీని టార్గెట్ చేసుకోవడం ఇట్స్ వాళ్ళ రాజకీయ హక్కు, ఎవరికి ఏ పార్టీకైనా. కానీ ఇన్ ద నేమ్ ఆఫ్ బీజేపీ, బీజేపీ యొక్క మెడ మీద సారీ బీజేపీ యొక్క భుజం మీద తుపాకీ పెట్టి నువ్వు హిందూయిజంనో దేన్నో మెలైన్ చేయడానికి ప్రయత్నిస్తే అది తప్పనమాట. అది ఇప్పుడు కౌ యూరిన్ డ్రింకర్స్ అట్లా మాట్లాడుతూ ఉంటారు, ప్రెటీ మచ్ చాలా మీడియాలో మాట్లాడేస్తూ ఉంటారు.
అవునవును, చాలా
దట్ ఈస్ ద కేస్. మనం వేసుకునే మందులు చాలా చాలా వాటిల్లో హార్స్ యూరిన్ ఉంటుంది, డాంకీ యూరిన్ ఉంటుంది, డాంకీ హ్యూమన్ యూరిన్ ఉంటుంది. అప్పుడేంటి పరిస్థితి?
అదే కదా, అదే కదా
అది.
సో ఎనీవేస్,
అది 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 లించింగ్స్ మీద అప్డేట్, లించింగ్ లించ్ డాట్ ఫ్యాక్ట్ చెకర్ డాట్ ఇన్ అని పెట్టారు అన్నమాట ఈ మధ్యన. సో అదొకటి. సో ఇప్పుడు నువ్వు ఆనంద్ ప్రతి వారం ఎక్కడికో చోటకి తనకు నచ్చిన ఒక ప్రదేశానికో తనకు నచ్చిన ఒక ఈవెంట్కో వెళ్తూ ఉంటారు. చాలా మందికి అలాంటి అదృష్టం దొరకదు. సో నువ్వు తెనాలిలో నువ్వు వెళ్ళిన నాటకాల నాటకోత్సవం అంటావా దాన్ని, అంతేనా?
కరెక్ట్.
యా, దాని గురించి నీ అప్డేట్ ఇవ్వు.
యా యా, కల్చరల్ అప్డేట్స్ కిందకు వస్తే తెనాలి, తెనాలి అనేది అందరికి సుపరిచయమైన ఊరే. దాని అది కల్చరల్ గా ఎంత ఎంత రిచ్ అనేది దాని గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కానీ ఏంటంటే ప్రస్తుతానికి కూడా ఇప్పటికీ కూడా తెనాలి చాలా చిన్న టౌన్ అయినప్పటికీ దీనిలో మనకి మెడ్రాస్ లో మ్యూజిక్ ఫెస్టివల్స్ ఎంత ఫేమస్, లేకపోతే వేరే వేరే చోట్ల కల్చరల్ గా ఎక్కడెక్కడ త్యాగరాయ ఆరాధన ఇలాంటివి ఎలా ఫేమస్ ఉంటాయి సౌత్ ఇండియాలో, అలానే తెనాల్లో కూడా ఏ సీజన్ అయినా, దానికి ఒక పర్టికులర్ సీజన్ ఉన్నా కానీ ఇక్కడ తెనాల్లో ఏ సీజన్ అయినా ఫలానా ఒక చోట నాటకం వేస్తున్నారంటే ఖచ్చితంగా ఒక 50 మంది అయినా ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు మినిమం. అలాంటిది అక్కడక్కడ జరిగేవి. ఇప్పుడు ప్రస్తుతం ఏం చేశారంటే ఒక పెద్ద మంచి కళాక్షేత్రం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం అని చెప్పి స్థాపించి దానిలో నిరంతరంగా ఇలాంటి నాటకాలు నాటకోత్సవాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, ఓవర్ ది ఇయర్ జరుగుతున్నాయి ఇప్పుడు. మాకు అంటే ఏంటంటే ఇప్పుడు దాకా అక్కడక్కడ జరిగేవి మాకు మొత్తం ఇదేమంటారు పిరినియల్ రివర్ అంటారా, అలాగనమాట ఒక గంగలాగా అలాగా సంవత్సరం పొడుగుతా మాకు ఉంటుంది జీవనది అనమాట. జీవనది లాగా ఒక ఒక ఇది వచ్చింది ప్రస్తుతానికి రామకృష్ణ కళాక్షేత్రం. సో నాటకోత్సవాలు జరుగుతున్నాయి. చాలా రోజుల తర్వాత నేను అటెండ్ అయ్యాను. కాకపోతే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే కల్చరల్ గా ఇంకా కూడా వాటిని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ తెనాలి, దానిలో ప్రైమ్ ఎగ్జాంపుల్. ఎప్పటికైనా కానీ నాకు తెలిసి నెక్స్ట్ తరాల్లో కూడా వస్తున్నారు, ఇంకా చూస్తున్నారు కాబట్టి చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొస్తున్నారు, వాళ్ళు కూడా వాళ్ళ ఆసక్తిని చూపిస్తున్నారు ఇలాంటి వాటిలో. సో ఇలాంటి దీనిలో అజో విభో కందాళం ఫౌండేషన్ అని ఒక ఒక ఫౌండేషన్ ఉంది, వాళ్ళు యుఎస్ బేస్డ్, వీళ్ళు అప్పాజోశిల విష్ణుగోట్ల, వాళ్ళు కూడా ఫేమస్ ఐ థింక్ ఓవరాల్ తెలుగు రాష్ట్రాల్లో తెలిసిన ఫౌండేషన్ ఇది. తర్వాత కందాళం, వీళ్ళు ముగ్గురు కలిసి, వీళ్ళు ముగ్గురు ఇండివిజువల్స్ కలిసి ఫామ్ చేసిన ఇది యుఎస్ బేస్డ్, అప్పాజోశిల సత్యనారాయణ గారు ఇన్ న్యూజెర్సీ, కంప్యూటర్స్ కి సంబంధించిన ఆయన ఐటీ ఫీల్డ్ లో ఉండి చేస్తారు ఇప్పటికి, పెద్ద చాలా పెద్దవారు అయిపోయారు ఆయన. హీఈస్ లీడింగ్ దిస్ వన్ నిన్న తెనాల్లో కూడా. ఈయన గత వీళ్ళు ఈ ఫౌండేషన్ ద్వారా చాలా పుస్తకాలు ఇవన్నీ కూడా ఉన్నాయి పబ్లిష్ చేశారు. ప్రత్యేకించి నాటకాభిలాష ఎవరికైతే ఉందో వాళ్ళు వీళ్ళ పుస్తకాలు చాలా అంటే తెలుగు సాహిత్యంలో చాలా చాలా ప్రక్రియలు చాలా చాలా అంటే వైడ్ రేంజ్ ఆఫ్ బుక్స్ వీళ్ళు ఉన్నాయి. ఈవెన్ క్లాసికల్ సాంగ్స్ సాంగ్స్ వాటి ఏంటి లిరిక్స్ ఇవన్నీ కూడా బుక్స్ సిడీతో పాటు అలాంటివి కూడా ఉన్నాయి. సో ఈ ఫౌండేషన్ ద్వారా బుక్స్ ఒకటి చేస్తారు. మీ ముఖ్యంగా నాటకాభిలాష ఎవరికైతే ఉందో వాళ్ళకి ఏంటంటే ఈ ఏవీకే ఫౌండేషన్ వాళ్ళ బుక్స్ ఎక్కడైనా మీకు దొరికేటట్టయితే స్పెసిఫిక్ గా మీరు ఏమైనా ఇప్పుడు చింతామణి నాటకం మనకు తెలియదు అనుకోండి, లేకపోతే ఇంకో ఫలానా గయోపాఖ్యానం ఇలాంటివి ఉంటాయి కదా కొన్ని స్టాండర్డ్ గా ఉండే క్లాసిక్ యాక్ట్స్, క్లాసిక్ ప్లేస్ కానీ నార్మల్ సాంఘికమైన ప్లేస్ కానీ ఫేమస్ అయినవి అవి వీటిలో పబ్లిష్ అవుతుంటాయండి. అంటే వీళ్ళు పబ్లిష్ చేసి బుక్స్ కింద ఇస్తున్నారు. బహుశా నాకు తెలిసి వేరే ఇలాంటి రిప్రజెంటేషన్ నాటక సమాజం నుండి బుక్స్ లాగా వేస్తుంది, నాకు తెలిసి ఎక్కడ కనపడాల. సో ఇది నేను గమనించిన విషయం. సో వీళ్ళు ప్రముఖంగా ఏంటంటే రంగస్థల కళకి రంగస్థల రంగానికి సంబంధించిన వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా నాటకోత్సవాలు చేస్తుంటారు. గత 93 అంటే 26 ఏళ్ళుగా చేస్తున్నారు ఈ ప్రక్రియ. సో ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క ఇయర్ లో సన్మానించుకోవడం కూడా జరుగుతుంది. అలాగా పివి నరసింహారావు గారు లాంటి వాళ్ళని కూడా సన్మానించు ఒక్కొక్క ఏడాది ఒక్కొక్కళ్ళు అనమాట. గొల్లపూడి మారుతీరావు గారు, ఇలాగా చాలా మంది నేను జస్ట్ నాకు తెలిసిన పేర్లు చెప్తున్నాను. ఇలాగ ప్రతి వాళ్ళని సన్మానించుకోవడం అండ్ కళారంగానికి నాటకాలకి ఎంపిక అవుతాయి. నాటకోత్సవాలు బేసికలీ ఇది నాటకోత్సవాలు కాబట్టి నాటక రంగంలో ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళని ప్రోత్సహించడం, ఇవన్నీ ఈ ఫౌండేషన్ వాళ్ళు చేస్తున్న పని. ఓవరాల్ అంటే ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఒక్కొక్క చోట జరుపుతూ వస్తున్నారు ఈ నాటకోత్సవాలు. ఈసారి తెనాల్లో చేశారు, 2004లో నాకు తెలిసి నేను అప్పట్లో చేశారు, తర్వాత ఈ మధ్యలో చేసినట్టు నాకు గుర్తులేదు. అండ్ ఐ ఫీల్ లక్కీ నేను ఈసారి వాళ్ళు నాటకోత్సవాలు ఉండడం వల్ల నేను వెళ్ళడం. నిన్నను వచ్చిన వాళ్ళలో ప్రముఖులు రావి కొండలరావు గారు వచ్చారు.
ఓకే,
తర్వాత అతడు అండ్ అతడులో దీక్షితులు గారు అని అంటారు, ఆయన కూడా చాలా ఫేమస్ రంగస్థలానికి సంబంధించిన వ్యక్తి.
ఓకే,
వీళ్ళు వచ్చారు. అండ్ హాల్ కూడా 10 ఇంటి దాకా, రాత్రి 10 ఇంటి దాకా కూడా కనీసం, అంటే ఇంకొక నాటకం ఉంది ఇంకా ఇంకొక 100-150 మంది ఉన్నారు, హాల్ నిండినది అన్నట్టు ఉందన్నమాట 10 ఇంటి దాకా. అది సో ఇవాళ కూడా ఉంది, ఇవాళ లాస్ట్ రోజు, ఇవాళ నాటకోత్సవాలు ముగించి ఇవాళ కొంతమంది ప్రముఖులు, ఇవాళ తణుకుల భరణి గారు కూడా వస్తున్నారు ఇవాళ ఈవెంట్స్ లో అతిథి కింద. సో ఇవాళ సన్మానాలు, ఇవాళ ఇంకా ఆ నాటకోత్సవానికి సంబంధించిన రిజల్ట్స్ ఇవన్నీ వస్తాయి. సో ఇది అప్డేట్ అండి. అజోవిభో కందాళం మీ మీ ఎవ్రీ ఇయర్ ఈ టైంలో జరుగుతాయి. సో మీ మీ పట్టణాల్లో కూడా జరుగుతాయి. నాటకాభిలాష అభిరుచి ఎవరికైతే ఉందో వాళ్ళు డెఫినెట్ గా వచ్చేయచ్చు. ముఖ్యంగా అంటే వేరే చాలా చాలా నాటక సంస్థలు ఉండుండొచ్చు, వీళ్ళ దానిలో నేను గమనించింది ఏంటంటే వీళ్ళు పబ్లిష్ చేస్తున్నారు ఆ నాటకాలకు సంబంధించిన వీటిని, ప్లేస్ ని, డైలాగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, దాన్ని అంటే స్క్రిప్ట్ ఇఫ్ ఐ కుడ్ సే. సో వీటన్ని చాలా పుస్తకాలు ఉన్నాయి. సో మీరు వేరే బుక్ షాప్స్ లో అయినా ఇది రిఫరెన్స్ తీసుకుని అడగచ్చు, లేదంటే గనక మీరు ఈ ఫౌండేషన్ వారు చేసే ఎక్కడైతే నాటకోత్సవాలు చేస్తున్నారో అక్కడే వీళ్ళు పుస్తకాలు కూడా విక్రయిస్తుంటారు. సో అవి కూడా
ఆన్లైన్ లో ఉంది కదా, ఏవికేఎఫ్ డాట్
దట్ ఈస్ ఈజియర్. అవునవును, అది కూడా ఏవికే ఫౌండేషన్ వాళ్ళవి బుక్స్ ఉన్నాయి, మీరు ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చుకోవచ్చు, ఎవరికైనా గిఫ్ట్ చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. చాలా వైడ్ రేంజ్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి, తెలుగు భాషలో సంబంధించిన చాలా ఉన్నాయి. సో యూ కెన్ గో ఫర్ ఇట్. ఇది అప్డేట్ అనంత కల్చరల్ గా.
సో
టాపిక్స్ వెళ్దాం మనం,
లెట్స్ గో ఇన్ టు ద నౌ ఇన్ టు ద మెయిన్ టాపిక్స్, మన ప్రధాన వాటిల్లోకి. సో ఇవాళ ముస్లిం కంట్రీస్ ఇండోనేషియా కానీ మలేషియా కానీ మీరు వెళ్ళి చూస్తే అండి, అక్కడ బేసిక్గా రిలీజియన్ మోస్ట్లీ ఇస్లామే ఉంటుంది అక్కడ, కానీ కల్చర్ అంతా కూడా హిందూ ఆర్ హిందూ ఇన్ఫ్లుయెన్స్డ్ అట్లా ఉంటుంది అన్నమాట. అంటే మన రామాయణం ప్లే చేస్తుంటారు, రామాయణానికి సంబంధించిన స్టాచ్యూస్ ఉంటాయి అక్కడ. సో దీని గురించి మా నాన్న చెప్తాడు. సో ఎందుకు అవి అలా ఉన్నాయి, ఈవెన్ దో దే ఆర్ 99% ఇస్లాం అయినా కూడా.
యా యా, బిఫోర్ దాట్ అది దానికన్నా చిన్న బ్యాక్గ్రౌండ్ మనం ఇవ్వాల్సింది. మన మన దీంట్లో పరిస్థితి ఎలా ఉంది, మన 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 కంట్రీలో పరిస్థితి ఎలా ఉంది, ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పుకుని దాన్ని కాంట్రాస్ట్ గా కంపేర్ చేస్తూ ఇండోనేషియాలో ఎలా ఉందనేది మనం ఇచ్చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇండియా మన సెక్యులర్ కంట్రీ అని గుండెలు బాదుకుంటాం. సెక్యులర్ కంట్రీలో ఎలా ఉండాలంటే ఒకళ్ళకొకళ్ళు మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలనేది జనరల్ గా ఉన్న అభిప్రాయం. ఎవరు ఏ రిలీజియన్ అయినా కానీ మనం వాళ్ళ పట్ల మనం ఏంటంటే పరమత సహనం అంటాము, సహనం పాటిస్తున్నాం అని. ఆ సహనానికి మించి మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి అనే దానికి మనకి తాత్కణాలు ప్రస్తుత కాలంలో ఉన్నట్టు నాకేమనిపించదు. ప్రస్తుత కాలమే కాదు, చాలా ఏళ్ళ నుండి చెప్తున్నది. యా, మనం ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుండి సెక్యులర్ అనే ముసుగులో మనం ఏం చేస్తున్నాం మనకు తెలిసిన విషయం. మచ్చుకు 2 ఎగ్జాంపుల్స్ చెప్పి నేను ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన రిఫరెన్స్ తో పాటు చూడాలి. ఇప్పుడు వాళ్ళ ఫలానా కంట్రీ గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకున్నాను అనుకోండి, కానీ దాని వల్ల మనకి మనకున్న ఇదేంటి, సో వీ షుడ్ టేక్ సంథింగ్ బ్యాక్. సో అందుకని నేను మన మన దానిలో ఏం జరుగుతుంది అనేది ఒక 2 నిమిషాలు మాట్లాడి ఫలానా కంట్రీస్ లో ఎలా జరుగుతుంది, అసలు రెండింటికి వ్యత్యాసం ఎక్కడ వచ్చింది అనేది మనం చర్చిస్తాం. ఇప్పుడు ఏంటంటే మనకి ఓవైసీ ఉన్నారు ఎవరు, అక్బరుద్దీన్ గానీ అసదుద్దీన్ గానీ అంతమంది వాళ్ళ వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు సలాహుద్దీన్. వీళ్ళ వీళ్ళ బేసిక్ స్ట్రాటజీ ఏంటండి, వీళ్ళకి ఒక ఓట్ బేస్ ని వాళ్ళు వాళ్ళు సుస్థిరంగా వాళ్ళకి ఎప్పటికీ అలానే నిల్చుండాలని చెప్పి వీళ్ళ వీళ్ళ గనక వీళ్ళ స్పీచెస్ గనక వినేటట్టయితే ఓన్లీ విచార్ ఇప్పుడు ఏంటి అసదుద్దీన్ ఓవైసీ అయితే ఎంపీ ఆయనకి బయట ఇంటలెక్చువల్ అనే టాక్ ఉంటుంది, బట్ ఆయన టూ ఫేస్డ్, ఆయన ఆయన మాట్లాడే విధానం వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ ఓన్ కమ్యూనిటీతో మాట్లాడే విధానం చాలా అంటే ఆయన హిందూస్ గురించి డీమీన్ చేస్తూ మాట్లాడతారనమాట. రాముడు సీత మీరు ఎవరిని వినే ఉంటారు నేను దాని డీటెయిల్స్ గురించి వెళ్ళట్లా. అక్బరుద్దీన్ ఓవైసీ అయితే ఆయన ఫేమస్ గా స్టేట్మెంట్స్ కూడా ఇచ్చాడు, లైక్ 15 నిమిషాలు వదిలేస్తే ఏం జరుగుతుంది చూసుకో, పోలీసులే లేకపోతే ఏం చేస్తాము. సో ఇలాంటి హేట్ మాంగరింగ్ స్పీచెస్ ఉంటాయి మన దానిలో, అంటే ఒక ఒక మతం గురించి ఇంకొక మతానికి హేట్ మాంగరింగ్ ఉంటాయి. అలానే ఇంకొక ఐరనీ ఏంటంటే మన దానిలో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది దీనికి ఇంప్లిమెంట్ చేయడానికి నార్మల్ గా ఉన్న కూడా ఇవి, అంటే నేను కొంతమంది పొలిటికల్ గా మోటివేట్ అయిన ముస్లింస్ గురించి చెప్తున్నాను నేను, ఆర్ వాళ్ళని వాళ్ళని ఏంటంటే గ్రాడ్యువల్ గా ఇలాంటి నాయకులు వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వబడ్డ వాళ్ళు ఎలా ఎలాగ థింక్ చేస్తున్నారు అనే దానికి. ఎందుకంటే ఇవి సోషల్ మీడియాలోని లేకపోతే యూట్యూబ్ లోని చూస్తున్న విషయాలు. లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పార్లమెంట్ లో ట్రిపుల్ తలాక్ గురించి ఇవ్వస్తున్నప్పుడు అప్డేట్స్ అదే చర్చ జరుగుతున్నప్పుడు యూట్యూబ్ లో వాటిలో చూస్తుంటాం కదా, దాని కింద కామెంట్ సెక్షన్ చూసినట్టయితే చాలా మంది ముస్లిం నేమ్స్ ఉన్న యువకులు గాని యువతులు గాని ఇదేదో ఇది మాకు సంబంధించిన విషయం మీరెవరు తలపెట్టడానికి తలదూర్చడానికి అన్న లెవెల్లో మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే దే డోంట్ నో ద రియల్ పెయిన్ ఆఫ్ యాక్చువల్ ఉమెన్ హు ఆర్ గోయింగ్ త్రూ దిస్ పెయిన్, ట్రిపుల్ తలాక్ లో అండర్గో అవుతున్న వాళ్ళ గురించి. కానీ ఏంటంటే వీళ్ళకి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అపోజ్ చేద్దాము అనే ఉద్దేశమే ఉంది, కానీ ఓపెన్ మైండెడ్నెస్ ఉండట్లేదు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ట్రిపుల్ తలాక్ అనే అది చాలా చాలా ఇస్లామిక్ కంట్రీస్ లో లేకపోయినా కానీ ఇన్స్టెంట్ గా అంటే మెసేజ్ లో మెసేజ్ ఇచ్చేసి తలాక్ ఇచ్చేసి తలాక్, యూ హోప్ యూ ఆల్ నో అబౌట్ దిస్ వన్, సో నేను దాని గురించి వెళ్ళట్లేదు. సో అందరు అంటే లాజికల్ గా అయితే అవును కదా తప్పు కదా. ఇప్పుడు మనకి మన మన దీనిలో హిందూయిజం లో సతీ అనేది అఫ్ కోర్స్ అది ఒక ఒక ఏంటి దాన్ని విలిఫై చేసినా కానీ మనం దాన్ని ఓకే దిస్ ఇట్ ఈస్ రాంగ్ అది సభ్య సమాజంలో మనకి అది పనికిరాదు అని మనం దాన్ని పక్కన పెట్టాం. బట్ అలాంటిది ఇది కూడా అంతే, ఇది ఇది చాలా దారుణమైన విషయం ఇది వద్దు అని అంటే దాన్ని కూడా అపోజ్ చేస్తున్నారు. సో ఇవెందుకు వచ్చాయి తర్వాత బేసిక్ గా బై డిఫాల్ట్ ఆర్ఎస్ఎస్ మీద లేకపోతే ఏంటి హిందూ బజరంగ్ దళ్ ఇవన్నీ ఏంటంటే బేసిక్ గా అంటే వీళ్ళు చూడంగానే వీళ్ళు వీళ్ళు చాలా హింస హింసని ప్రోత్సహించే వాళ్ళు వీళ్ళు, వ్యతిరేకులు ముస్లిం వ్యతిరేకులు అనేది బేసిక్ గా ఉండే సైకి. ఓకే అండ్ మన 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 యాక్సెప్ట్ మన ఆరిజిన్స్ ని యాక్సెప్ట్ చేయం మనం, అంటే మోస్ట్లీ మనం అంటే మన మన ఫ్రెండ్స్ కానీ ముస్లిమ్స్ ఎవరైనా ఉన్నారని ఉన్నవాళ్ళు జనరల్ గా మన మనకు తెలిసిన వాళ్ళు నాకు తెలిసి అలా ఎక్కువ ఉండరు, కానీ ఇప్పుడు కొంచెం పొలిటికల్ గా ఛార్జ్ అయిన వాళ్ళు మోటివేట్ అయిన వాళ్ళు లేదంటే ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు వాళ్ళది ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏదో దే ఆర్ డిసెండెంట్స్ ఫ్రమ్ ద ముగల్స్ అన్నట్టు ఉంటుంది, లేకపోతే మేము బయట నుండి వచ్చాము అనే అభిప్రాయం ఉంటుంది, విచ్ ఈస్ ఫూలిష్ థింగ్. ఇంకా చాలా మంది అలాగా ఆలోచించడం వాళ్ళు అలానే ఆలోచిస్తారు, బాబర్ కావులాదు ఇలాగనమాట. సో అక్కడ నుండి వచ్చాము లేకపోతే అక్కడ నుండి మా మా యాన్సిస్టరీ అంతా అక్కడ ఉంది, అక్కడ ఏదో మిడిల్ ఈస్ట్ లో ఉంది అనే ఫీలింగ్ మనకి ఏంటంటే ఇప్పటికీ ఇక్కడ ముస్లింస్ కూడా వాళ్ళు అటువైపు దే లుక్ టువర్డ్స్ వెస్ట్ బేసిక్ గా చెప్పాలంటే. ఓకే అండ్ మనకి ఫేమస్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే మన యాక్టర్స్ మన ఖాన్స్ ఉన్నారు కదా, ఖాన్స్ అందరూ కూడా వాళ్ళు సెక్యులర్ అని చేసుకోవడానికి మేబీ దే హ్యావ్ ఇండియన్ వైఫ్స్ దట్ ఈస్ ఓకే స్టిల్ వాళ్ళు వాళ్ళ రిలీజియన్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు కాదనట్ల, కానీ ఏంటంటే వీ నో హౌ బయాస్ దే ఆర్, లేకపోతే ఒక వాళ్ళ కొడుకుకి ఒక మంగోల్ ఏంటి యుద్ధ పిపాస అయిన మన అందులోనూ భారతదేశానికి చాలా నష్టం కలిగించిన ఒక తైమూర్ అనే వ్యక్తి పేరుని పెట్టుకోవడం ఏంటి? జస్ట్ బికాస్ హీ బిలీవ్స్ దట్ వాళ్ళు వాళ్ళ పటోడి ఫ్యామిలీ అంతా అక్కడ నుండి వచ్చింది అనే దీని నుండి వచ్చింది ఈ పిచ్ అంతా. సో అదేదో అంటే అండ్ మళ్ళీ ఉర్దూనేమో చాలా ప్యూరెస్ట్ ఫామ్ మనకి బాలీవుడ్ లో అయితే ఇంకా అసలు మనకి జిస్ట్ జుబా ఉర్దూ కి తర అనే పాట ఉంటుంది చెయ్య చెయ్య పాటలో గుల్జార్ రాసిన పాట మణిరత్నం తీసిన సినిమాలో మనకి అర్థం కాదు సగం సగం వర్డ్స్ అర్థం కావు మనకి
అర్థం కావు హిందీ సినిమాలో అది కలిపేస్తారనమాట ఇంక ఎక్కువ చేస్తారు దాన్ని ఇంకా
ఎక్కువ చేస్తారు అవి అంటే వాళ్ళు ఏమైనా కవిత చెప్పాలంటే అఫ్ కోర్స్ మనకు ఉమర్ ఖయ్యం లాంటి వాళ్ళు ఉండబట్టి వాళ్ళు షాయరీలు లేకపోతే ఇవన్నీ ఉన్నాయి లేకపోతే మనకి మెహదీ హసన్ బడే గులాం అలీ వీళ్ళందరూ గజల్స్ ఇవన్నీ ఉన్నాయి అఫ్ కోర్స్ అంటే వైపు నుండి ఉన్నాయి కానీ ఏంటంటే మామూలుగా మనం మామూలు వ్యావహారికంలో కూడా ఉర్దూ మాట్లాడితే ఆహాహాహా అసలు చాలా గొప్ప నువ్వు ఉర్దూ మాట్లాడుతున్నావే అనే దీనిలో చూస్తాం. ఇది లాంగ్వేజ్ పరంగా తీసి పక్కన పెడితే కల్చర్ వైజ్ గా కూడా ఏదో అపీస్ చేసినట్టు ఉంటుంది పర్టికులర్ వీళ్ళని అపీస్ చేసినట్టు ఉంటుంది.
చిన్నది యాడ్ చేసి నేను పక్కకు తప్పుకుంటా నీకు. సో ఇది మేరే జీవన్ సాతి అని వస్తుంటుంది పాట ఒకటి. సో ఇందులో జీవన్ అని వాడారు కదా, 80s లోనే జీవన్ అనే పదం ఉండింది, వాడారు చాలా మంది. ఇప్పుడు జీవన్ అనే పదం వాడడంలో ఇప్పుడు అసలు ఇప్పుడు మోస్ట్లీ జిందగీ అంటారా దాన్ని ఉర్దూలో,
జిందగీ అంటారా జీవన్ ఏమంటారు తెలియదు,
జిందగీనో ఇన్సానియత్ ఇన్సాన్
ఇన్సాన్.
సో
జాన్
జాన్ జాన్ ప్రియా పోయింది, సఖి సఖ అవన్నీ పోయినాయి, జాన్ అంటారు ఇప్పుడు. అవును
యా. సో అంటే యా ఇవన్నీ మనకి స్టాండర్డ్స్ అయిపోయాయి బీయింగ్ సెక్యులర్. ఐరనీ ఏంటంటే మనం సెక్యులర్ స్టేట్ అయినా కానీ మనకేంటంటే ఒక రకమైన అంటే కల్చరల్లీ సుపీరియర్ అనే ఒక బయాస్, తర్వాత మేము బయట ఎక్కడి నుండో బయట నుండి వచ్చాము అనే ఒక ఒక పిచ్చి థాట్. అది చాలా మూర్ఖమైన థాట్, ప్రాక్టికల్లీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఓకే, ఓన్లీ బంచ్ ఆఫ్ పీపుల్ కేమ్ ఫ్రమ్ మిడిల్ ఈస్ట్ అండ్ దే కాంకర్డ్ అస్. వాళ్ళు బేసిక్ గా వాళ్ళకి ఎలాంటి నీతి న్యాయ ధర్మాలు లేవు కాబట్టి వాళ్ళు అలా చేశారు. అండ్ ఇట్ ఈస్ వెరీ హై టు ఎక్స్పెక్ట్ దట్ వాళ్ళందరూ మొత్తం అక్కడ నుండి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారని. పోస్ట్ కన్వర్షన్స్ 90% 99% జరగడం వల్లే ఒకప్పుడు హిందూ రిలీజియన్ లో ఉన్న వాళ్ళే తర్వాత వాళ్ళ తరతరాలుగా వాళ్ళు ముస్లిం దీనిలో వచ్చారు. కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమందికి అహం అడ్డొస్తుంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, అహం అడ్డొస్తుంది, లేకపోతే దే ఫీల్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్, చాలా బ్యాడ్ గా ఫీల్ అవుతారు. అసలు నోనో మేము అసలు మా తాతలు అంటే మీ తాత ముత్తాతలు ఇలాగా ఫలానా హిందూస్ అయి ఉండొచ్చు అని మనం జస్ట్ ఒక ఆర్గ్యుమెంట్ కింద మాట్లాడాం అనుకో, దే టేక్ ఇట్ యాజ్ అన్ అఫెన్స్. దే టేక్ ఇట్ యాజ్ అన్ అఫెన్స్ హిస్టారికల్ గా ఫ్యాక్ట్స్ మాట్లాడినా కానీ దే టేక్ ఇట్ యాజ్ అన్ అఫెన్స్. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇంత ఇంత ఉపోద్ఘాతం ఎందుకు ఇస్తున్నానంటే, కొన్ని కంట్రీ అంటే అఫెన్స్ తీసుకోకుండా ఉంటారా? ఒక ఒక ట్రూ ముస్లిం అయితే అలాగ ఉంటాడా? వాళ్ళు క్రితంలో ఏం చేశారో మాకేంటి, విఆర్ వెరీ డివోటెడ్ టు అవర్ ఇది అవర్ రిలీజియన్. ఓకే, బట్ కల్చరల్లీ నీకు ఒక పాస్ట్ ఉంది అని నువ్వు ఒప్పుకుంటావా అంటే అది కూడా ఒప్పుకోదు, అది కూడా ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే అది ఆ పొలిటికల్ సైకి మనకు అలా తయారు చేసింది. ఎవరైనా బాబ్రీ మసీద్ని చూస్తే, బాబ్రీ మసీద్ గురించి ఎగ్జాంపుల్ తీసుకునేటట్టయితే, ఒక హిందూ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలా ఉంది అని ఎవరు ఎక్నాలెడ్జ్ చేయరు చాలా మంది, ఎందుకంటే అది పోలరైజ్ చేసేసారు కాబట్టి. మనం పోలరైజ్ చేశారు, రేషనల్ గా ఆలోచించి ఓహో దీనిలో నిజానిజాలు ఇవి అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఏదో పర్టికులర్ అంటే ముస్లింస్ కాబట్టి వీళ్ళు ఇలా ఆలోచిస్తారు అందరూ అని అనట్లేదు, కాకపోతే జస్ట్ బేసిక్ శాంపుల్ సెట్ తీసుకుంటే మాక్సిమం వాళ్ళు అపోజ్ చేస్తారు. అంతెందుకు, మన వాళ్లే మాక్సిమం ఎందుకు హాస్పిటల్ కట్టచ్చు కదా, స్కూల్ కట్టచ్చు కదా అంటారు. వాళ్ళకి బేసిక్ హిస్టరీ తెలియదు, హిస్టరీ తెలియకపోవడం వల్ల వాళ్ళు డీసెన్సిటైజ్ అయిపోయి డీరాసినేట్ అయిపోయి ఇలా మాట్లాడతారు. ఒక హిందూ ఒక పర్టికులర్ సెంటిమెంట్ ఉంది అనేది ఎక్నాలెడ్జ్ చేయరు. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ బాబ్రీ మసీద్ తీసుకుంటే గనక ఆ శాంపుల్ సెట్ అంటే మనకి ఇలాంటి అభిప్రాయాలు వస్తాయి, కానీ అంతకంటే ముందర ఉంది, చాలా ఏళ్లుగా చేశారు అనేది ఉండదు. సో దిస్ ఈస్ అ ప్రైమ్ ఎగ్జాంపుల్. ఓకే, అంతెందుకు మొన్న మధ్యన భారత్ మాతాకి జై అనే దాని గురించి కూడా ఒక పెద్ద కాంట్రవర్సీ వచ్చింది. ఓకే, భారత్ మాత ఎలా అవుతుంది, మేము ఏంటి మేము విగ్రహారాధన చేయము, భారత్ మాత మాత కాదు అని పిచ్చి పిచ్చి లాజిక్లు అనమాట. దీని గురించి రిబట్టలు వచ్చింది అనుకో, అఫ్కోర్స్ సోషల్ మీడియాలో ఇలాంటి పర్వర్టెడ్ థాట్స్ అన్ని వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఒక పర్టికులర్ అంటే మనం ఇప్పటిదాకా వెస్ట్ అరబైజ్డ్, నా పాయింట్ ఏంటంటే అరబైజ్డ్ వహాబిజం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ. ఈ వహాబిజము అంటే ఇవన్నీ మనకే కాదు, ఇండియానే కాదు, ఈ లెఫ్ట్ లీనింగ్ ఉన్న లిబరలిస్టిక్ యూరోపియన్ సొసైటీని కూడా ఇది ఆక్యుపై చేసేసింది ఈ వహాబిజం.
జర్మనీ జర్మనీ ఇంగ్లాండ్ జర్మనీ
ఫ్రాన్స్ ఇవన్నీ కూడా ఈ వహాబిజం కి, ఎందుకంటే వహాబిజం ఈజ్ జస్ట్ లైక్ ఇవాంజలిజం ఇన్ క్రిస్టియానిటీ పర్సే. ఓకే, అంటే ఏంటంటే వీళ్ళు వీళ్ళు చాలా అగ్రెసివ్ గా వీళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని, ఇస్లాం యాజ్ ఏ రిలీజియన్ కాదు వాడిని ఎన్ఫోర్స్ చేయాలి అనే దీనిలోనే ఉంటుంది వహాబిజం. సో అండ్ ఇంకొక లేటెస్ట్ ఎగ్జాంపుల్ నసీరుద్దీన్ షా ఇస్ ఆల్సో హేట్ మాప్. ఇందాక దాంతో రిలేట్ చేయొచ్చు దీన్ని, ఈ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కి చేసిన వీడియోస్ కానీ. జస్ట్ వాంటెడ్ టు మేక్ ఏ పాయింట్ బికాస్ ఏంటంటే ఏదో ఇప్పుడు గవర్నమెంట్ వల్ల ఇలాగ ఇదవుతున్నారు. బట్ బేసిక్ రూట్ కాస్ చూసుకునేటట్టయితే మేమంతా స్పెషల్ కేటగిరీ అని వాళ్ళు ఫీల్ అవడం వల్ల వచ్చే ఇదనమాట. మాకు అసలు మా హెరిటేజ్ వేరు, మా కల్చర్ వేరు, మొత్తం అక్కడ నుండి వచ్చి సెటిల్ అయ్యారనే దానికి ఆధారాలు ఏం లేవు, మొత్తం అందరు రాలేదు. ఒక ఏరియా తీసుకుంటే దానిలో ఒక 30% పాపులేషన్ ని కన్వర్షన్ చేయడం వల్లే, ఫోర్స్ఫుల్ కన్వర్షన్ జరగడం వల్లే వాళ్ళు గత 300 ఏళ్ళ ఎప్పటి నుండో వచ్చింటారు పర్టికులర్.
ఇప్పుడు షేక్ అబ్దుల్లా కూడా వాళ్ళు అంత ముందు బ్రాహ్మిన్స్ అనే విషయాన్ని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఎప్పుడైనా ఎవరైనా వాళ్ళ వాళ్ళ బ్రాహ్మిన్స్
ఇంటర్నల్ గా మాట్లాడుతారు,
ఇంటర్నల్ గా మాట్లాడతారు.
బయటికి నేను అంత ముందు కాశ్మీరీ పండిట్ ని నాకు అలాంటి లెగసీ ఉంది, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అని చెప్పలేడు.
అంటే
చాలా ప్రమాదం.
ఇప్పుడు అది సౌత్ ఇండియాలో మనకి తక్కువ ఉంటుంది చూడు నువ్వు. ఇప్పుడు ఉదాహరణకి దూదేకుల్ సాహిబ్లు అంటారు మనకి ఇక్కడ, కడప కర్నూలు సైడ్ ఉంటారు, అలాగే తమిళనాడు సైడ్ కూడా. వాళ్ళేంటంటే ఇప్పుడు రాజమండ్రిలో కూడా ముస్లిం పాపులేషన్ ఉంటుంది, లైక్ ఆలీ, నువ్వు ఆలీ కానీ మన కమెడియన్ ఉన్నాడు కదా ఆలీ. సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఏం ఇష్యూ ఉండదు యాక్చువల్ గా మీరు చూస్తే. చూడు, దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ద కైండ్ ఆఫ్ పీపుల్ లైక్ మనో ఆలీ ఇంకా ఉంటారు మనకి చూస్తే. వాళ్ళు కల్చరల్ గా దే ఆర్ ఆల్ హిందూస్, వాళ్ళేమి వాళ్ళకేమి ఇష్యూ ఉండదు. వాళ్ళ వాళ్ళ దేవుడు మాత్రమే తేడా ఉంటుంది, వాళ్ళు వాళ్ళు కంటిన్యూ.
ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ, వాళ్ళు వాళ్ళు పండుగలు చేసుకోవడం ఇవన్నీ, ఎందుకంటే ఐ ఆల్సో హావ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ సర్టెన్ ఫ్రెండ్స్, వాళ్ళు ఏంటంటే దే డోంట్ ఫీల్ ఎంబరేజ్డ్ ఆర్ అలాగే ఉండదు, అసలు అసలు ఎక్కడా ఉండదు, నో నాన్ సెన్స్. వాళ్ళ 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 నమాజ్ వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు ఇది చేసుకుంటారు. దాని తర్వాత ఇప్పుడు దీపావళి పండుగ వస్తే మళ్ళీ కలిసి ఎంజాయ్ చేస్తాం. సేమ్ అంటే అది కల్చరల్ గా ఓన్ మనం అంతా ఒకటే అనే అభిప్రాయం ఉంటేనే జరుగుతుంది, అసిమిలేట్ అవ్వచ్చు అనే దీంతో. ఎక్స్క్లూజివిస్ట్ మైండ్ సెట్ ఉంటేనే ప్రాబ్లమ్స్ వస్తాయి, అది దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు డ్రైవ్. ఈ వహాబిజం వల్ల అలాంటిది వస్తుంది అనేది పాయింట్.
దానికి యాక్చువల్ గా ఇప్పుడు నువ్వు చెప్పేది టెంపరీ సిచ్యువేషన్ అనమాట. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఈ ఆలీ గానీ మనో గారు గానీ ఆలీ గారు గానీ లేకపోతే నేను చెప్పిన దూదేకుల్ సాహిబ్లు అంటాం కదా వాళ్ళందరూ,
వాళ్ళు వాళ్ళనే కాదు మామూలుగా కూడా సాహిబ్లు ఇప్పుడు ఉన్నా
గానీ.
అంటే నువ్వు చెప్పే పాయింట్ ఏంటంటే సౌత్ ఇండియాలో, ఎందుకంటే మనకు కొంచెం కల్చర్ డిఫరెంట్ గా ఉన్న దానిలో మనకు అట్లీస్ట్ కొంత హోమోజినైజ్డ్ గా ఇంక్లూజివ్ గా ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ నుండి నువ్వు
ఉంటుంది. కానీ అది సి అది టెంపరీ అవుతుంది అంటున్నా. ఎప్పుడైతే బిన్ లాడెన్ వచ్చి దిస్ ఈజ్ అన్ఫినిష్డ్ చాప్టర్, ఇండియా ఈజ్ అన్ఫినిష్డ్ చాప్టర్ అన్నాడు బిన్ లాడెన్. ఎప్పుడైతే అన్నాడో ఆ తర్వాత నీకు కొన్ని సెగ్మెంట్స్ ఫామ్ అవడం, అరబ్ నుంచో ఈ ఢిల్లీ దగ్గర అవధ్ నుంచో ఎక్కడి నుంచో ఈ ఇమామ్ వచ్చి సౌత్ ఇండియాలో సెటిల్ అవడం,
బెంగాల్లో
కూడా ఇమామైజేషన్ అనమాట. ఈ బెంగాల్లో కూడా మొన్న ఈ మధ్య నేను ఓపెన్ ది మ్యాగజైన్ లో చదివా, వాళ్ళు బెంగాల్లో ఒక ప్లేస్ సుందర్బన్స్ దగ్గర అనమాట ఇది నేను చెప్తుంది. సో అక్కడ మామూలుగా ఉండేవాళ్ళట. ఇప్పుడైతే అరబ్ నుంచి ఇరాన్ నుంచో ఇరాక్ నుంచో ఇమామ్ వచ్చి అక్కడ సెటిల్ అయ్యి అప్పటి నుంచి లాంగ్ లాంగ్ కుర్తాలు తెల్ల కుర్తాలు
అవన్నీ
బియర్డ్ అక్కడ అది మూతికి అదే మేసన్ తీసేసి బియర్డ్ మోసుకోవడం ఇట్లాంటివి అంటే నేను వాళ్ళకు ఉండకూడదు అట్లా నేనేమంటా నేననేది ఏంటంటే దోస్ ఆర్ ద సింప్టమ్స్ అనమాట రాడికలైజ్ అవుతుంది.
అండ్ దాని మన మన కల్చరల్ గా చూస్తే అది దానికి సిగ్నిఫికెన్స్ ఏం లేదు, సిగ్నిఫికెన్స్ ఏం లేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దీనికి కౌంటర్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది, పెద్ద కౌంటర్ ఎగ్జాంపుల్ ఉంది కాబట్టి దీని ఇవన్నీ మనం
మాట్లాడుతున్నాం.
ఇంకొకటి ఏంటంటే తారక్ పత, బట్ యు మేడ్ దట్స్ ఎ వెరీ గుడ్ పాయింట్. లైక్ అది అది అలాంటి కండిషన్స్ నెక్స్ట్ ఫ్యూచర్ లో ఉండాలి, మనకి సర్వైవ్ అవ్వాలి, మల్టీ కల్చరల్ గా ఉండాలి, ఎక్స్క్లూజివిస్ట్ మైండ్ ఉండకూడదు అని అంటే ఇలాంటివి ఉండకూడదు. బట్ ఇది దిస్ ఈస్ ఎ గ్రోయింగ్ ఫినామినా అని నువ్వు చెప్పదలిచిన పాయింట్. కరెక్ట్,
గ్రోయింగ్ ఫినామినా. ఇంకోటి ఏంటంటే చాలా మంది, ఇంకో చిన్న పాయింట్ చెప్పేసి నేను నీకు నువ్వు తీసే నువ్వు హోల్డ్ చేసి మళ్ళీ నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్ళిపోవచ్చు. ఏమవుతుందంటే చాలా మంది మన లెఫ్ట్ ఫ్రెండ్స్ కానీ లిబరల్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఏమంటారంటే మీరు వెళ్ళి వాళ్ళని మీ రైట్స్ కోసం మాట్లాడుతూ వాళ్ళని వాళ్ళని డిస్టర్బ్ చేస్తారు. ఉదాహరణకి హనుమాన్ శోభాయాత్రలు జరుగుతూ ఉంటాయి అక్కడ హైదరాబాద్ లో కానీ, ఈ మధ్యన స్టార్ట్ అయింది అది కూడా బజరంగ్ దళ పాటు వీళ్ళందరూ హనుమాన్ శోభాయాత్ర అని అట్లాంటివి చేయడం, అది హిందూ యూనిటీ కోసం అన్నట్టుగా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటది. కొంచెం వాళ్ళని కొంతమందిలో వాళ్ళని వెళ్ళి డిస్టర్బ్ చేద్దాం అనేది కూడా ఉంటది. నేను కాదంట్లా, నేననేది ఏంటంటే అవతలోడు వాడి రిలీజియన్ ఎక్స్పోజ్ చేస్తూ ప్రదర్శన చేస్తూ చెప్తున్నప్పుడు మనం డిస్టర్బ్ అవ్వాల్సిన పని ఉంది అంటే దాని అర్థం ఏంటంటే దేర్ ఈస్ ఏ ఎలిమెంట్ ఆఫ్ రాడికలైజేషన్ విచ్ పీపుల్ డోంట్ వాంట్ టు గో, బట్ దేర్ ఈస్ ఏ ఇట్స్ వెరీ ఈజీ టు గో దేర్. అది నాకు మావిడ అంటే భయం వేసి నేను అమ్మో ఇప్పుడు ఇలా అంటే అవన్న అంటుందేమో అని నేను జీవితాంతం భయంలో బతుకుతూ ఉండాలన్నమాట. అది అది రాడికలైజ్ అవుతుంది. సో ఆమె రాడికలైజ్ అవుతుందని నేను భయపడుతూ ఉండి సైలెంట్ గా ఉండాలి అంటే అదేం సెక్యులరిజం అనేది పాయింట్ అన్నమాట నేను అంటున్నాను.
ఓకే, సో ఎనఫ్ సెడ్ అబౌట్ మన 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 కంట్రీలో ఏంటి ఎలా ఉంది ఎలా ఎలాగా ట్రెండ్ అవుతుంది. విఆర్ లుకింగ్ టువర్డ్స్ బెస్ట్ బెస్ట్ ఎస్పెషల్లీ మిడిల్ వెస్ట్
బెస్ట్ ఎస్పెషల్లీ మిడ్ వెస్ట్.
ఓకే, సో అలాంటి సందర్భంలో లెట్ అస్ లుక్ టువర్డ్స్ ఈస్ట్. మనకి మనకి సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎలా ఏమైనా ముస్లిం, ఎందుకంటే ఇప్పుడు మనకి ఇండియా ఇవన్నీ కలిపి గ్వాజ్ ఏ హింద్ అని చెప్పి అవేవో ఉన్నాయిలే అలాంటి కాన్సెప్ట్,
గజ్వా హింద్, గజ్వా ఈ హింద్, అది
గజ్వా ఏ హింద్. సో వాట్ ఎవర్, సో వాటి గురించి మనం డిస్కస్ చేయదలుచుకోవట్లే. కొంచెం సౌత్ వైపు చూస్తే, మనం సౌత్ ఈస్ట్ ఏషియా వైపు చూస్తే అంటే 87% పాపులేషన్ ఉంది. ఐఎమ్ జస్ట్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్, నువ్వు ఇందాక ఇండోనేషియా మలేషియా గురించి చెప్పావు, సో ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. ఓకే, ఎస్పెషల్లీ నేను ఇండోనేషియా గురించి, ఎందుకంటే మలేషియాలో ఇట్ ఈస్ అ మల్టీ కల్చరల్ మోస్ట్లీ ఆల్మోస్ట్, ఎందుకంటే ఎక్కడ మన మన సౌత్ ఇండియా నుండి చాలా మంది తర్వాత సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే బ్రిటిష్ కాలనీ కింద ఉన్నప్పుడు ఉన్నప్పుడు మనకి ఇక్కడ నుండి వచ్చి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు కబాలీలో అలాంటి దాని గురించి ప్రస్తావాలు కూడా. సో అది రీసెంట్ గా సెటిల్ అయిన వాళ్ళు మల్టీ కల్చరల్ మోస్ట్లీ ఆల్మోస్ట్.
ఓకే,
సో మలేషియా కన్నా ఇండోనేషియా తీసుకుందాం, ఇండోనేషియా యాజ్ అన్ ఎగ్జాంపుల్ తీసుకుని నేను చెప్పబోయేది ఇది. ఓకే, సో ఇండోనేషియాలో 87% ఇట్ ఈస్ ఎ ముస్లిం మెజారిటీ కంట్రీ. ఓకే, దానిలో 87.2 ప్రిసైజ్, ఇవన్నీ వికీలో నుండి తీసుకున్నవి ఇన్ఫర్మేషన్ అండి, యూ కెన్ ఆల్సో చెక్ ఫర్ దాట్. 87.2% ఉన్న ముస్లిం మెజారిటీ కంట్రీ, ఇప్పటికీ వాళ్ళ అఫీషియల్ నేషనల్ ఎంబ్లమ్ ఈజ్ గరుడ పంచశిల.
అమేజింగ్.
గరుడ పంచశిల అంటే వాళ్ళ పంచశిల, వాళ్ళకి షరియా అనేది లా కాదు, 87.2% ఉన్నా కానీ షరియా ఇస్ నాట్ ది లా,
నాట్ ది లా,
నాట్ ది లా. పంచశిల అనేది వాళ్ళకి బేసిక్ కోర్ ఇదన్నమాట. అవి వాటికి హిందూయిస్టిక్ అండ్ మల్టీ కల్చరల్ రూట్స్ ఉన్నప్పటికీ బేసిక్ గా అనే రూట్స్ ఆ పంచశిల అనే వాళ్ళ కాన్సెప్ట్ కి రూట్స్ హిందూయిజంలో ఉన్నాయి. ఇట్ ఈస్ ఎ ముస్లిం మెజారిటీ కంట్రీ అండ్ ఇట్ ఈస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ నేషన్స్ లో ఒకటి ఇండోనేషియా. అండ్ అది చాలా అంటే చాలా అడ్వాన్స్డ్ గా కూడా రెడీ అవుతుంది అనే దానికి ఒక ఎగ్జాంపుల్ ఇండోనేషియా. బట్ అలాంటి మెజారిటీ కంట్రీలో వాళ్ళ నేషనల్ ఎంబ్లెమ్ గరుడ పంచశిల, వాళ్ళ నేషనల్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ పేరు గరుడ, గరుడ పక్షి వేసుకునే ఇన్స్పైర్డ్ నేమ్. కెన్ యూ ఇమాజిన్ అలాంటిది ఇండియా లాంటి సిచ్యువేషన్స్ ఉండి అలాంటి కంట్రీ, సే ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ ఆర్ ఇప్పుడు కొత్తగా ఒక కంట్రీ ఫామ్ అయ్యి దానిలో ముస్లిం మెజారిటీ ఉండి ఇటువైపు ఏషియా కంట్రీస్ లో ఉన్న కంట్రీ ఏదైనా ఇఫ్ ఇట్ హ్యాస్ ఎనీ రూట్స్ ఆఫ్ ఎనీ అదర్ రిలీజియన్, వాళ్ళు అవి ప్రిజర్వ్ చేయగలుగుతారా అనేది క్వశ్చన్. కల్చరల్ గా దట్స్ వాట్ కల్చరల్ గా వాళ్ళు ఎంత బాండ్ అయి ఉన్నారు, వాళ్ళు ఎలాగ అంటే ఇదిగో వీడు కూడా ఇస్లామే, మరి ముస్లిం మెజారిటీ అయినా ఇస్లాం వాళ్ళు బాగా కుదకోర్ దే ఆర్ ఆల్సో ఇస్లాం ప్రాక్టీషనర్స్. వాళ్ళు ఏదో ఉరికే అల్లటప్పగా కాదు, పక్కగా చేసే వాళ్ళే. అప్పటికీ కూడా వాళ్ళ కల్చర్ అనేది ఎలా ఉంది, ఒక చిన్న అనాలిసిస్ ఇచ్చుకుందాము. నేను ఇది కోరాలో చదివిన ఇదన్నమాట, వాళ్ళ ఇండోనేషియన్స్ యొక్క మైండ్ సెట్. ఇప్పటిదాకా మన ఇండియన్ మైండ్ సెట్ మనం అంటే ఐఎమ్ నాట్ రిప్రజెంటింగ్ ఎవ్రీవన్, బట్ ఏంటంటే బేసిక్ గా మన దానిలో సెలబ్రిటీలు కానీ లేకపోతే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ లో పర్సెప్షన్ ఎలా ఎంత రాంగ్ గా ఉన్నది మనం ఇప్పుడు డిస్కస్ చేసాం. వీళ్ళది జస్ట్ నేను ఒక రెండు మూడు కోరాలో నేను జస్ట్ ఐ బ్రౌజ్ త్రూ దాని నుండి నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. జస్ట్ మేక్ పుట్ ఎ సెన్స్ దట్ ఇలాంటి ఇండోనేషియా ఇంత ముస్లిం మెజారిటీ కంట్రీ ఇండోనేషియాలో వాళ్ళ కల్చరల్ గా వాళ్ళు ఎలాగా ఇన్ దిస్ ప్లేస్ అంటే దీనిలో హిందూయిజం, బట్ హిందూయిజం వల్లే అలాంటి ఇదే వచ్చింది అనేది కూడా నమ్ముతాను నేను. ఇలాంటి రూట్స్ ఉండడం వల్లే వాళ్ళు ఇప్పటికీ కూడా కల్చరల్ గా బాండ్ అయి ఉన్నారు. సో వాళ్ళకి వెస్టర్న్ నేమ్స్ కన్నా సాంస్క్రిట్ నేమ్స్ అంటే వాళ్ళకి దే లైక్ ఇట్, దే లైక్ దిర్ మీనింగ్ అండ్ ఐడెంటిటీని మా ఐడెంటిటీని రిఫ్లెక్ట్ చేస్తుంది అనేది సంస్క్రిట్ నేమ్స్ ఉంటే వాళ్ళు ఫీల్ అవుతారు, వాళ్ళు దే ఫీల్ వెరీ గ్రేట్ అబౌట్ దట్. ఓకే, ప్రస్తుతం మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ కింద ఇండోనేషియాలో ఉన్న ఆవిడ పేరు ఫర్ ఎగ్జాంపుల్ ముల్యాని ఇంద్రావతి, ఆవిడ పేరు
ముల్యాని ఇంద్రావతి.
ముస్లిం, షీఈస్ ఎ డివోట్ ముస్లిం. అండ్ సుకర్ణో అంటే అప్పుడు ఇండోనేషియా సుకర్ణో, తర్వాత వాళ్ళ అమ్మాయి పేరు ఇమాజిన్ వాళ్ళ అమ్మాయి పేరు మేఘావతి సుకర్ణో పుత్రి. అంటే మనకి మామూలుగా ఎవరికైనా సంస్కృత్ తెలిసిన సంస్కృత్ ఏంటి మన లాంగ్వేజెస్ ఎవడైనా తెలిసిన వాడికి మేఘావతి సుకర్ణో పుత్రి అనగానే సుకర్ణో వాళ్ళ ఏంటి అమ్మాయి అని తెలిసిపోతుంది,
అర్థమైపోతుంది.
సో ఈవిడ కూడా ముస్లిమే. ఓకే, వీళ్ళ నేమ్స్ అలా ఉండే. అండ్ వాట్ దే ఫీల్ ఈస్ బీయింగ్ ముస్లిం ఈజ్ నాట్ ద సేమ్ యాజ్ బీయింగ్ అన్ అరబ్, వాళ్ళ మైండ్ సెట్. అండ్ హిందూ ఈజ్ నాట్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ రిలీజియన్ బట్ ఆల్సో కల్చర్. వాట్ హీ మెంట్ ఈస్ హిందూ ఈజ్ నాట్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ రిలీజియన్ ఫర్ అస్ బట్ ఇట్ ఈస్ ఆల్సో అవర్ కల్చర్ అని వాళ్ళు చెప్పింది. అండ్ సాంస్క్రిట్ ఈజ్ ఎ వెరీ హై అండ్ వెరీ హైలీ వెరీ బ్యూటిఫుల్ లాంగ్వేజ్ అనేది వాళ్ళ పర్సెప్షన్, సాంస్క్రిట్ గురించి వాళ్ళ పర్సెప్షన్.
ఓకే,
అండ్ అది సో ఈ ఐడెంటిటీ వీళ్ళ కల్చర్ ఇవన్నీ దే లవ్ దట్, మన హిందూ ఐడెంటిటీ ఉందని నమ్ముతారు అండ్ దే వెరీ మచ్ లవ్ దట్. ఓకే, సో ఇది వాళ్ళ 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 బేసిక్ గా వాళ్ళ కామన్ పీపుల్, వాళ్ళ వాళ్ళ సెలబ్రిటీస్ వీటన్నిటి గురించి కాదు, వాళ్ళ కామన్ పీపుల్ కు ఉన్న ఐడియాస్ చెప్తున్నాను అనమాట. వాళ్ళకి హిందూ నేమ్స్ ఎందుకుంటాయి అనే ఒక క్వశ్చన్ కి వాళ్ళు డిస్కస్ చేసిన విధానం ఇదన్నమాట. దే ఆర్ నాట్ డిపెండింగ్ లైక్ నో 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 అప్పుడు మమ్మల్ని ఫోర్స్ చేశారు లేకపోతే ఇలా జరిగారు, దే ఆర్ నాట్ డూయింగ్ దట్. వి ఆర్ వెరీ మచ్ ముస్లిమ్స్ బట్ వి ఆర్ నాట్ అరబ్స్. అండ్ మాకు సాంస్క్రిట్ అంటే ఇష్టము, మా పేర్లు కూడా అలానే ఉంటాయి అనేది వాళ్ళది. ఓకే, సో ఇంకొక నెక్స్ట్ 5-10 మినిట్స్ మనం దీని గురించి బ్రీఫ్ హిస్టరీ గురించి చెప్పుకుందాం, ఎందుకంటే దట్ ఈస్ ఇంపార్టెంట్ మనకి ఎందుకు వీళ్ళు ఇలాగ ఉన్నారు అనేది. మనం హిస్టరీ చర్చించుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇండోనేషియా
గురించి.
ఆబ్వియస్లీ ఒకనొక కాలంలో చాలా పెద్ద సామ్రాజ్యం ఉండేది, హిందూ ఎంపైర్ ఉండేది, మహాజపత్ ఎంపైర్ అని. తర్వాత మహాజపత్ ఎంపైర్ లో ఇండోనేషియా, సింగపూర్, మలేషియా ఇవన్నీ ఉండేవి ఆ ఎంపైర్ కింద. ఓకే, కానీ ప్రస్తుతానికి అది ఎంత రిడ్యూస్ అయిపోయిందంటే, అంటే హిందూయిజం బేసిక్ గా ఉన్న హిందూయిజం రిడ్యూస్ అయిపోయి ఇప్పుడు ఓన్లీ 1.7% ఇండోనేషియన్స్ హిందూస్ అన్నమాట.
హిందూస్ ఓకే.
ముఖ్యంగా బాలీలో 83% ఆల్మోస్ట్ 84% హిందూస్, బాలి హిందూయిజం అని చెప్పి ఉంటుంది.
ఓకే,
సో అది సర్వవ్ అయింది కూడా, ఎందుకంటే ఈ మహాజపత్ ఎంపైర్ నుండి తర్వాత ఎప్పుడైతే ఇస్లామిక్ ఇన్వేడర్స్ వచ్చి ఆక్యుపై చేశారో, ఇస్లామిక్ సుల్టానేట్ ఎప్పుడైతే వచ్చిందో, ఈ పర్టికులర్ మహాజపత్ ఎంపైర్ ఈ రాజ్యం వాళ్ళకి సంబంధించిన వాళ్ళంతా ఈ జావా, ఇండోనేషియాలో ఉన్న జావా, ముఖ్యంగా బాలి ఐలాండ్ వీటిలోకి ఆశ్రయించి అక్కడ ఉండిపోయారన్నమాట. అక్కడ ఉండిపోవడం వల్ల ఆ పర్టికులర్ ఏరియాలో హిందూ కల్చర్ ఎక్కువ ఉంది. ఓకే, సో అది జరిగింది. దాని తర్వాత ఇక్కడ అప్పట్లో కట్టిన టెంపుల్స్ లో కూడా పరంబనన్ టెంపుల్, అది మూడు మూర్తులు. పరంబనన్ టెంపుల్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా. అంకోర్ వాట్ తర్వాత అంత పెద్ద పెద్ద టెంపుల్ ఇదే అనమాట పరంబనన్ టెంపుల్. ఇప్పటికీ కూడా ఈ పరంబనన్ టెంపుల్ ప్రెమైసెస్ లో రామాయణం వాళ్ళు డిపిక్ట్ చేస్తుంటారు. రామాయణంలో రామాయణం బ్యాలే అంటారు వాళ్ళు. సో అది వాళ్ళకి చాలా ఫేవరెట్ అనమాట. వాళ్ళు ముస్లింస్ అయినా ఏమైనా కానీ చాలా ఫేవరెట్, చాలా చాలా ఇష్టంగా చేస్తుంటారు ఇప్పటికీ కూడా. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇవన్నీ వీళ్ళు ఎలా ప్రిజర్వ్ చేశారు అనేది అది చాలా ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ నేను చూసిన దాని ప్రకారం. ఓకే, వీళ్ళు కూడా ఇండోనేషియా కూడా కాలనైజ్ అయింది, అంటే కొలోనియల్ రూల్ జరిగింది. బట్ కొలోనియల్ రూల్ జరిగింది బ్రిటిష్ వాళ్ళు టెంపరీగా వచ్చిన తర్వాత తర్వాత కాలంలో డచ్ ఆక్యుపై చేశారు.
ఓకే,
డచ్ పీపుల్ వాళ్ళు ఆక్యుపై చేసి వాళ్లే మోస్ట్లీ వాళ్ళ రూల్ అంతా చేసింది వాళ్లే. అండ్ వాళ్ళ కాలంలో అంతకుముందు ఇస్లామిక్ సుల్టాన్ అనేటప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు కన్వర్షన్స్ ఫోర్స్ఫుల్ గా చేసేసారు, హిందూస్ ని ముస్లింస్ కింద కన్వర్ట్ చేశారు, ఇవన్నీ జరిగిపోయాయి. ఓకే
ఓకే ఓకే.
బట్ తర్వాత వచ్చిన డచ్ ఈ ఎక్స్కవేషన్స్ ఇవన్నీ స్టార్ట్ చేసి ఈ హిందూ టెంపుల్స్ వీటన్నిటినీ కనుగొన్న తర్వాత దే ఫెల్ట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రిజర్వ్ దట్ కల్చర్, ఆ కల్చర్ ని ప్రిజర్వ్ చేయాలి అని వాళ్ళు ఆలోచించడం వల్ల దట్ ఈస్ ద త్రీ కీ రోల్ ఇన్ ప్రిజర్వ్ ఇన్ ప్రివెంటింగ్ ద కన్వర్షన్స్, ఇంటర్ రిలీజియస్ గొడవలు ఇవన్నీ ప్రివెంట్ చేయగలిగింది డచ్ గవర్నమెంట్. ఓకే
ఓకే,
ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ వాళ్ళు ఏదో గొప్ప వాళ్ళు అని కాదు, బట్ ఏంటంటే వాళ్ళకి మనకి ఉన్న బేసిక్ వ్యత్యాసం ఇక్కడే వచ్చిందని నా అభిప్రాయం.
ఓకే,
తర్వాత వహాబిజం ఇవన్నీ లీన్ అయింది తర్వాత అయ్యాం, కానీ బేసిక్ గా కొలోనియల్ రూల్ లో జరిగినప్పుడు మనకి మనకున్నది డివైడ్ అండ్ రూల్. బట్ వీళ్ళు ఏంటంటే అది ఆ కొట్లాటలను ప్రివెంట్ చేయడానికి వాళ్ళు కల్చర్ ని తీసుకొచ్చి దాన్ని ప్రిజర్వ్ చేసి ఇది మీ హెరిటేజ్, ఇది ఇంత గొప్పది అని వాళ్ళు కూడా వాళ్ళు పోర్ట్రే చేయగలిగారు వాళ్ళ పీపుల్ కి. దట్ ఈస్ ద ఐ థింక్ ఇంగ్లీష్ వాళ్ళకి వీళ్ళని ఏదో పొగుడుతున్నాను అని అనట్లేదు, బట్ బేసిక్ గా నేను నేకెడ్ అయితే అబ్జర్వేషన్ చేస్తే నాకు అనిపించిన ఇది ఇదనమాట. లైక్ డచ్ వాళ్ళు ఎలాగా ఇది చేశారు, హ్యాండిల్ చేశారు, ఇంగ్లీష్ వాళ్ళు ఎలా హ్యాండిల్ చేశారు. దీని తర్వాత వీళ్ళకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఇవన్నీ వాళ్ళు అదే ప్రిన్సిపల్స్ ని వాళ్ళ కల్చరల్ గా దే హావ్ ఓన్డ్ ఇట్. రామాయణాన్ని ఓన్ చేసుకుని రామాయణం బ్యాలెన్స్ ఇప్పటికీ జరుగుతాయి. వాళ్ళ పేర్లు చెప్పినట్టు పేర్లు ఇవన్నీ కూడా హిందూ పేర్లే ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ అనమాట ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఇప్పటికీ కూడా. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, అంత ముస్లిం మెజారిటీ కంట్రీ అయిన ఇండోనేషియాలో ఇప్పటికీ కూడా వాళ్ళు గవర్నమెంట్ ఇన్స్టాల్ చేసే విగ్రహాలు, సరస్వతీదేవి విగ్రహం లేకపోతే ఒక లక్ష్మీదేవి, గణపతి ఇవన్నీ ఉంటాయి విగ్రహాలు వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారు. విగ్రహారాధనే వాళ్ళకి చాలా హేట్రెడ్ గా భావించే ఒక ముస్లిం మెజారిటీ నేషన్ వాళ్ళ కంట్రీలో విగ్రహాలు స్థాపించి ఆ విగ్రహాల్లో అందులో హిందూ దేవుళ్ళ విగ్రహాలు పెట్టడం వాళ్ళ కల్చర్ లో సరస్వతీదేవి అంటే ఎడ్యుకేషన్ కి ఇది రిప్రజెంటేషన్ అని వాళ్ళు నమ్మడం, ఇవన్నీ ఒక ఒక బ్యూటిఫుల్ ఎసిమ్యులేషన్ జరగడం వల్లే సాధ్యమైంది. కల్చర్ ని వాళ్ళు, రిలీజియన్ ఏదైనా ఫాలో అని కల్చర్ ని వాళ్ళు ప్రిజర్వ్ చేసుకుని ఓన్ చేసుకోవడం వల్ల సాధ్యమైంది. సో ఇది ఇది నేను చెప్పదలుచుకున్న విషయం. మనకి మనకి వాళ్ళకి ఉన్న వ్యత్యాసం ఏదో వాళ్ళు గొప్ప మనం తప్పు అని అన్నట్లా, బట్ ఏంటంటే కల్చర్ ని ఓన్ చేసుకునేటట్టయితే మనకు కూడా సహృద్భావం అనేది పెరుగుతుంది. మనం కూడా ఓకే నా యాన్సిస్టర్స్ ఇది, నా నా చరిత్ర ఇది, మనం డినై చేయకుండా కనుక మనం యాక్సెప్ట్ చేసి, మనకేంటంటే మన మా చరిత్ర మొఘల్స్ లేకపోతే అంతకుముందు వచ్చిన ఖిల్జీస్ అనే దీనిలోనే మనం వాళ్ళ మనం ఆగిపోతే మనకి ఒక కామన్ యాన్సిస్టరీ తర్వాత సహృద్భావం అనేది పెరగదు పెరగదు. ఇన్నాడు టు కౌంటర్ వహాబిజం, నేను చెప్పేది వహాబిజం కౌంటర్ చేయాలంటే మనకు కూడా అలాంటి ఒక ఐడియా కల్చరల్ గా అట్లీస్ట్ మనం యునైటెడ్ అనేది తెలియాలి అనేది మనం క్లియర్ గా ఉండాలి. సో దట్ ఈస్ వేర్ ఐఎమ్ లీవింగ్ దిస్ వన్. ఓకే
అమేజింగ్.
సో సో ఒక లాస్ట్ లాస్ట్ వీళ్ళు చెప్పిన ఒక కోట్ ని నేను చెప్పదలుచుకుంటున్నాను. ఓకే
ఓకే.
వి చేంజ్ ద వే వే వి ప్రే బట్ వి డోంట్ చేంజ్ అవర్ యాన్సిస్టర్స్.
దట్స్ కరెక్ట్. అంతే.
సో దిస్ ఈస్ అబౌట్ కంట్రీ కాల్డ్ ఇండోనేషియా అండ్ వాళ్ళ వాళ్ళ ఎంత ముస్లిం మెజారిటీ కంట్రీ అయినా కానీ వాళ్ళ వాళ్ళ కల్చరల్ రూట్స్ ఎలాగ వాళ్ళు ప్రిజర్వ్ చేసుకున్నారు. మేబీ అది అంటే బయట యాజ్ అన్ అవుట్ సైడర్ దిస్ ఈస్ హౌ ఇట్ సీన్స్. వాళ్ళలో ఇంటర్నల్ గా ఇప్పటికీ జరుగుతూ ఉండొచ్చు, ఏవైనా కానీ స్థూలంగా ఉండే బేసిక్ ఇవి ఉంటాయి కదా. లైక్ వహాబిజం అయితే ఇవి పాసిబులే కాదు. ఒక విగ్రహం
ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇది వాళ్ళకు కూడా సమస్యే. ఏంటి ఇప్పుడు పాకిస్తాన్ లో ఇదే డిస్కషన్ జరుగుతుంది. పాకిస్తాన్ కి పూర్వీకులందరూ ఎవరు హిందూస్ అవుతారు. వాళ్ళదంతా హరప్పన్ సివిలైజేషన్ ఆటల నుంచి వాళ్ళు బేసిక్ గా తమ యాన్సిస్టరీని చెప్పుకోవచ్చు. చాలా మంది ఏమంటారంటే ఈ నెరేటివ్లు ప్రైడ్లు
ఇవన్నీ ఉండాలి. బట్ పాకిస్తాన్ ఇస్ ద సాడెస్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళ ఓన్ హిస్టరీని వాళ్ళ కల్చర్ని తీసిపడేసి మేమంతా డిసెండెంట్స్ ఆఫ్ సెంట్రల్ ఈస్ట్ ఏషియా అని చెప్పి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఉనికినే వాళ్ళు ప్రశ్నించుకుంటారు. అందుకనే తారక్ ఫతేకి తారక్ ఫతే హేటెడ్ దట్ వన్. ఆయన అంతే, నేను ఐఎమ్ ప్రౌడ్ ఇండియన్ ముస్లిం, నేను నా నా రూట్స్ ఇండియా హిందూని, మా యాన్సిస్టర్స్ హిందూస్ అని చాలా అసలు పబ్లిక్ ఫోరమ్స్ లోనే చెప్పేస్తారు ఆయన తారక్ ఫతే.
అంటే దాని వలన వాళ్ళకి ఎక్స్ట్రా పోయేదే ఉండదు, లేకపోతే వచ్చేది ఉండదు. నేను అనేది ఏంటంటే గొడవలు చాలా తగ్గిపోతాయి. ఇప్పుడు నా యాన్సిస్టర్స్ హిందూస్ అని అక్నాలెడ్జ్ చేయడం తప్పే ఉంది. దేర్ ఆర్ టూ వేస్ ఆఫ్ కన్వర్జన్ రిగార్డింగ్ ఇస్లాం. ఇస్లాం స్టోరీ ఏం చెప్తారంటే హిందూయిజం లో ఉన్న, అంటే లెఫ్ట్ హిస్టారియన్స్ అయితే ఏం చెప్తారంటే హిందూయిజం లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్లనే అందరూ లోయర్ కాస్ట్లు వాళ్ళందరూ వెళ్ళిపోయి ఇస్లాంని ఎంబ్రేస్ చేశారు అని అంటారు. కానీ ఒరిజినల్ టెక్స్ట్లు చదివితే అసలు ఆ సెన్స్ ఉండదు. అక్కడ అక్కడ సెన్స్ ఏముంటుంది, ఎక్కువ మంది బ్రాహ్మిన్సే కన్వర్ట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళని భయపెట్టి అట్లా చేసి కన్వర్ట్ చేశారు వాళ్ళని. అవి తవ్వుకుని ఇప్పుడు కొట్టుకోమని నేను అంటలా. కాకపోతే ఏంటంటే యూ కెన్ ఎక్నాలెడ్జ్ ఇట్ వెరీ వెల్, సే దీస్ పీపుల్ ఆర్ బ్యాడ్. ముఘల్స్ లో కొంతమంది బ్యాడ్ ఉంటారు, కొంతమంది గుడ్ ఉంటారు. యూ టేక్ అక్బర్, అక్బర్ ఇస్ రిలేటివ్లీ గుడ్ గై, రిలేటివ్లీ. ఓకే,
రిలేటివ్లీ. ఇఫ్ యు ఆర్ నాట్ డివింగ్ కంపేర్
వెన్ యూ కంపేర్ విత్ ఔరంగజేబ్, అక్బర్ ఇస్ రిలేటివ్లీ గుడ్. ఓకే, అట్లా అట్లా చాలా మంది నవాబులు, చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉంటారు. నా పాయింట్ ఏంటంటే ఎక్కడో సెంట్రల్ ఏషియాలో ఉన్న ఒక ప్లేస్ ని ఆధారం చేసుకుని మీ హిస్టరీ బిల్డ్ చేసుకోవడం. నువ్వు ఓల్డ్ హైదరాబాద్ కి వెళ్ళావు అనుకో, ఓల్డ్ హైదరాబాద్ ఇస్ నాట్ అసిమిలేటెడ్ అట్ ఆల్. అది అక్కడికి వెళ్తే ఒక పర్షియా లాగా ఎక్స్ప్రెషన్ ఉంటుంది అనమాట, ఇదేదో పర్షియా నుంచి వచ్చారు వీళ్ళు అన్నట్టు ఉంటుంది అక్కడ. అది
ఎంతవరకు అది వెళ్ళిపోయిందంటే భాగ్యలక్ష్మి, అక్కడ ఉన్న భాగ్యలక్ష్మి టెంపుల్ ని ఎవరైనా దర్శించుకుని దండం పెట్టుకోవాలన్నా కానీ అబ్జెక్షన్స్ వచ్చేంత లెవెల్లో.
సో సో పాయింట్ ఏంటంటే వాళ్ళు అలా వాళ్ళని అలా ఉంచేసారా, వాళ్ళు అలా ఉండిపోయారా అనేది అది వేరే విషయం. బట్ మీడియా ఏం చెప్తుంది, తప్పే ఉంది, అది వాళ్ళ పర్షియన్ కల్చర్ ని అలాగే ఉంచుకోవాలి, తప్పే ఉంది అంటే పర్షియన్ నుంచి వచ్చారా ఈ మొత్తం గ్రూప్ అంతా? లేదు కదా,
అదే
ఇక్కడ వాళ్ళే డ్యూరింగ్ రజాకార్స్ టైమ్ దేవర్ దే బికేమ్ ఏ క్లోజ్ సొసైటీ వాళ్ళు వాళ్ళంతా. సో అంటే మీడియా కూడా దానిని దాని వల్లనే కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళని అడ్రస్ చేయలేకపోతారు. సంథింగ్ లైక్ చిన్నపిల్లల్ని దుబాయ్ కి తీసుకెళ్లిపోయి పెళ్లిళ్ళు చేసుకోవడం, అక్కడ నుంచి మళ్ళీ తలాక్
చెప్పేయడం,
ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నీ ఎందుకు అడ్రస్ చేయలేకపోతున్నారు అంటే కారణం ఏంటంటే వాళ్ళు ఒక సెక్టేరియన్, వాళ్ళు వేరే అనే ఒక
అవును చాలా విషయం. ఈ కల్చరల్ గా మనకి అంటే సింపుల్ సొల్యూషన్ ఏంటంటే కల్చర్ ని సిమ్యులేట్ చేసుకుంటే ఇలాంటి కాంప్లెక్స్ ఇష్యూస్ అన్ని కూడా వాటికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ట్రిపుల్ తలాక్ మీద ఇంత ఇంత ఇది జరిగాకర్లా, మా ఇళ్లలోకి వచ్చి మీరు చేస్తారా అనే ఆయన మైండ్ సెట్ నుండి మా సమస్యలు మనం పరిష్కరించుకుందాం, ఎలా పరిష్కరించుకుందాం, ఇది కాదు, మీరు మీరు లాని చేతుల్లోకి తీసుకోలేరు అనే విధంగా మాట్లాడడం వేరు. సో ఇలాంటివన్నీ వర్కౌట్ అవుతాయి, ఇలాంటివన్నీ వర్కౌట్ అవుతాయి. మ్యూచువల్ హేట్రెడ్ అనేది ఉండదు. అట్ ద సేమ్ లెంగ్త్ మనం వహాబిజం గురించి ఎట్ లెంగ్త్ మాట్లాడుకున్నాం కానీ ఇవాంజలిజం కూడా అంతే. ఇవాంజలిస్ట్ కూడా వాళ్ళు హేట్రెడ్ ని స్ప్రెడ్ చేయడం వల్లే వాళ్ళు కూడా స్ప్రెడ్ అవడానికి ట్రై చేస్తున్నారు. కల్చరల్ గా మన అప్రూవ్ చేసేసి వేరే చోటికి ట్రాన్స్పోర్ట్ చేయాలని
ఆలోచిస్తున్నారు. కానీ అది వాళ్ళు వాళ్ళ ఆల్టర్నేట్ అనేది ఇప్పటికీ లేదు వాళ్ళకి. వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. నిన్న ఎనీవే అది ఇట్స్ అగైన్ అవుట్ ఆఫ్ టాపిక్, బట్ నిన్న కంచరపాలెం, కేర్ ఆఫ్ కంచర్లపాలెం అనే సినిమా చూసాను. దట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ సినిమాలో 4 ఫేజెస్ ఉంటాయి, సింపుల్ గా 1 మినిట్ లో చెప్పేసి వి విల్ క్లోజ్ దిస్ టాపిక్. అతను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు గణేశుడి మీద రాయి విసురుతాడు. అతను నెక్స్ట్ కొంచెం పై పెద్ద అయ్యేసరికి క్రిస్టియన్ అయి ఉంటాడు. తన బ్యాక్గ్రౌండ్ వలన, దళిత్ బ్యాక్గ్రౌండ్ వలన బ్రాహ్మణ అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ ఆ బ్రాహ్మణ అమ్మాయి వాళ్ళ నాన్న ఒప్పుకోడు, కారణం మతం అంటుంది. అయిన తర్వాత యాక్చువల్గా అది మతం కూడా కారణం కాదు నిజానికి, అందుకనే వాడికి అది అర్థమైంది. అందుకనే అబ్బాయి ఏం చేశాడు, వెళ్ళి అదే చైన్ తీసేసి చర్చిలో పడేసి బయటకు వచ్చేస్తాడు. అంటే క్రిస్టియానిటీ డిడ్ నాట్ గివ్ ఆన్సర్ ఫర్ హిస్ ప్రాబ్లం. అది
కరెక్ట్.
ఇప్పటిదాకా వాళ్ళ ప్రాబ్లం కి క్రిస్టియానిటీ మందు అంటూ వాళ్ళని క్రిస్టియానిటీలో కన్వర్ట్ చేశారు. అంటే హిందూయిజం అనేది అనాదిగా అది డిఫరెన్సెస్ ఉన్నదే, మిమ్మల్ని ఎప్పుడు కిందే ఉంచుతారు కాబట్టి మీ క్రిస్టియానిటీలోకి వెళ్తే అది ఒక పూతల స్వర్గం కాబట్టి అందులోకి వెళ్ళిపోతే మీకు మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి, మీకు ఉద్యోగాలు వస్తాయి అన్నారు. కానీ వాళ్ళు క్రిస్టియానిటీలోకి మారిన తర్వాత కూడా వాళ్ళకి ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు కాబట్టి అబ్బాయి
వెళ్ళిపోయాడు. వెరీ గుడ్ అబ్జర్వేషన్, ఐ మీన్ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్.
సో ఎనీవే నెక్స్ట్ మనం మెన్స్ట్రుయేషన్ దానికి వెళ్ళిపోదాం ఆనంద్ క్విక్ గా. సో ఇప్పుడు శబరిమల కనెక్షన్ లోనే చాలా మంది లెఫ్టిస్టులు, కానీ లెఫ్టిస్టులు కూడా కాదు, చాలా మంది ఫెమినిస్టులు, దేర్ ఇస్ అ న్యూ బ్రీడ్ ఆఫ్ ఫెమినిస్ట్ ఐఎమ్ సీయింగ్ ఆన్లైన్. వాళ్ళేనంటే క్రిస్టియన్ ఫెమినిస్ట్ కూడా హిందూయిజం లో జరుగుతూ ఉంటుంది, హిందూ ఫెమినిస్ట్ కూడా హిందూయిజం లో జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఎనీవే అక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు దాన్ని పూర్తిగా అబ్జర్వ్ చేయకపోవడం, ఏదైనా ఒక విషయాన్ని పూర్తిగా అబ్జర్వ్ చేసి కేవలం వాచాలత్వంతో మనం ఏదో మాట్లాడేద్దాం అని అనుకుంటూ ఉంటారు అనమాట చాలా మంది. ఇప్పుడు మనకి TV9 లో కానీ అలా డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారు అట్లాగా, అంటే ఇన్ ద గార్బ్ ఆఫ్ ఫెమినిజం అనమాట. ఓకే, నథింగ్ రాంగ్, ఫెమినిజం ఇస్ అది అది కొత్తదేం కాదు అలా అని చెప్పి ప్రతి సమాజంలో ఉన్న రుగ్మతల్ని తొలగించడం కోసం ఒక రకమైన భావజాలం ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మెన్స్ట్రుయేషన్ గురించి వాళ్ళకి హిందూయిజం ఏం చెప్తుంది అనేది వాళ్ళకి అసలు ఐడియా లేదు. సో ఏమైనా అనగానే ఇంప్యూర్ ఇంప్యూర్ అంటూ మాట్లాడేస్తుంటారు అనమాట. సో దీని మీద ఏంటంటే కొన్ని స్మృతులు, అంటే మనకి హిందూయిజంలో చాలా మందికి తెలిసినట్లే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, స్మృతి శృతి అని రెండు ఉంటాయి. శృతి అంటే వేదాలు అన్నమాట. వేదాల్లో ఏంటంటే నిత్య సత్యాలు ఉండేవి, ఫిలాసఫీ కానీ లేకపోతే ఒక పర్టికులర్ అబ్జర్వేషన్స్ కానీ, మహర్షుల యొక్క అబ్జర్వేషన్ కానీ అవన్నీ ఉంటాయి వేదాస్లో. శృతుల్లో ఏంటంటే మన మామూలు కోడ్స్ అన్నమాట, అంటే మనుస్మృతి, పరాశర స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, ఆంగీరస స్మృతి, ఇట్లా చాలా స్మృతులు ఉంటాయి. సో ప్రతి స్మృతిలోనూ ఆ కాలంలో ఉన్న సమాజంలో ఉన్న రుగ్మతలకు ఆన్సర్ చేయడం కోసం ఒక శిక్ష, నేరమో శిక్ష మోడల్లో కొంచెం, లేకపోతే నేరము ప్రాయశ్చిత్తం మోడల్లో కొంత, అట్లా ఉంటుంది. సో ప్రాయశ్చిత్తం మనకి స్పెషల్ అన్నమాట, మిగతా చోట్ల ఉండదు ప్రాయశ్చిత్తం అనేది. ఊరికే వెళ్ళి చర్చిలో చెప్పడం అనేది అది ప్రాయశ్చిత్తం కాదు, కన్ఫెషన్ వేరు. ప్రాయశ్చిత్తం అనేది నేను ఈ తప్పు చేశాను కాబట్టి నేను ఫలానాది ఇంకొకటి చేసి ప్రాయశ్చిత్తం చేసుకుంటా అనేది అన్నమాట అది. సో స్మృతులన్నీ ఇలాగే ఉంటాయి. సో సంథింగ్ లైక్ నేను ఒకటి నువ్వు అమ్మాయి తప్పు చేసావు కాబట్టి నువ్వు ఇది చేసినందుకు ప్రాయశ్చిత్తంగా ఇది చెయ్యి, లేకపోతే నీకు ఇది శిక్ష, సంథింగ్ లైక్ దట్. ఓకే, సో మెన్స్ట్రుయేషన్ గురించి రకరకాల రిలీజియన్స్ లో ఎలా ఉంది, హిందూయిజం లో ఎలా ఉంది అనే దాని మీద ఇండియా ఫ్యాక్ట్స్ అనే వెబ్సైట్ లో నితిన్ శ్రీధర్ అని ఆయన ఒక బుక్ రాశారు, సారీ కొన్ని ఆర్టికల్స్ రాశాడు ఆయన. ఈ మధ్యకాలంలో బుక్ కూడా రాశాడు ఆయన, మెన్స్ట్రువల్ సైకిల్ అక్రాస్ సౌత్ ఏషియా, సారీ మెన్స్ట్రువల్ కల్చర్ అక్రాస్ సౌత్ ఏషియా అనుకోండి పేరు. సో ఆయన ఏం చేశారంటే తను ఒక నాలుగు వ్యాసాలు దీని మీదే రాశారు. అంటే ఫస్ట్ వ్యాసం నాలుగేంటి, ఆల్మోస్ట్ ఆరు ఏడు రాశారు అనమాట ఆయన. ఫస్ట్ది ఏంటంటే అన్ని రిలీజియన్స్ లోను కల్చర్స్ లోను ఎట్లా ఉంది అంటే, సహజంగా అన్ని కల్చర్స్ లో కూడా అది ఇంప్యూర్ అనే ఉంది నిజానికి. ఇంప్యూర్ అంటే ఇప్పుడు ఉదాహరణకి నేను కొంచెం క్విక్ గా చెప్తాను. క్రిస్టియానిటీలోకి వచ్చేసరికి ఏంటంటే పోప్ పదవికి కానీ ఇంకా ముఖ్యమైన పదవులకు కానీ దూరం పెట్టడానికి కారణం ఆడవాళ్ళ మెన్స్ట్రువల్ సైకిలే దానికి కారణం అనమాట. ఓకే, సో పోప్ అనేది ఉన్నత పదవి, అంటే ఇదంతా ఆర్గనైజ్డ్ రిలీజియన్ కదా, ఇట్స్ నాట్ లైక్ హిందూయిజం. హిందూయిజం లో సాధ్వి అవడానికి అలాంటివి ఏమి ఉండవు, గృహస్థాశ్రమంలో ఉండడానికి అవేమి ఉండవు, బ్రహ్మచారినిగా ఉండడానికి కూడా అవే ఇలాంటి రూల్స్ ఏమి ఉండవు. ఓకే, సో పోప్ పదవికి దూరం పెట్టడానికి, అంటే రిలీజియన్ లో ఒక పదవి ఇవ్వడం కోసం దూరం పెడతారు అనమాట. సంథింగ్ లైక్ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారనమాట ఆయన. ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చ్, ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చ్ లో ఏం చెప్తారంటే అది టోటల్లీ అన్క్లీన్ అది అని చెప్తారు. అలాగే రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ లో కూడా అలాగే అనమాట. ఓకే, సో అరు భారతీయ అనే ఆవిడ తన తన పేపర్ లో ఈ అబ్జర్వేషన్స్ అన్ని పెట్టింది ఆవిడ.
ఓకే,
సో అలాగే రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ అయితే గనక మెన్స్ట్రువల్ అనే మెన్స్ట్రేషన్ అనేది ట్యాబు. సో మీరు ఎక్కడో ఊరికి దూరంగా హట్స్ లో ఉండండి, ఇది మనకి తెలుస్తూనే ఉంటుంది, మనకి రిలేట్ చేసుకోవచ్చు. దే డోంట్ అటెండ్ చర్చ్ సర్వీసెస్, చర్చ్ లో లోపల కూర్చుని సర్వీసెస్ కి అటెండ్ అవ్వలేవు, మెన్ తో కాంటాక్ట్ అవ్వలేవు, అట్లాగే యూ కెనాట్ టచ్ రా ఆర్ ఫ్రెష్ ఫుడ్. ఓకే, సో ఈ చర్చెస్ లో, ఆర్థడాక్స్ చర్చెస్ లో గానీ ఇట్లాగా కొంచెం లెస్ ఎక్స్ట్రీమ్ ఉన్నా కూడా కొంత నెగిటివ్ యాటిట్యూడ్స్ ఇప్పటికీ ఉంటాయి వెస్ట్ లో కూడా. అట్లాగే ఖురాన్, ఇప్పటికీ ఖురాన్ లో అయితే గనక అసలు టచ్ే చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఖురాన్ లో టచ్ చేయకూడదు. ఇంకా ఖురాన్ లో ఏం చెప్పారంటే యూ కెనాట్ ఎంటర్ ద, యు ఆర్ నాట్ సపోజ్ టు టచ్ ద ఖురాన్. టచ్ అంటే సారీ, ఖురాన్ ని టచ్ చేయకూడదు. ఐఎమ్ సారీ, ఖురాన్ ని టచ్ చేయకూడదు. యూ షుడ్ నాట్ ఎంటర్ ద మాస్క్, ఆఫర్ ద రిచువల్ ప్రేయర్ ఆర్ హ్యావ్ సెక్స్ విత్ హర్ హస్బెండ్ ఫర్ 7 ఫుల్ డేస్. ఓకే, ఇది ఏ కైండ్ ఆఫ్ నువ్వు ఇలా ఉండాలి అని చెప్పే ఒక కోడ్ అనమాట. ఓకే, సో ఇట్లా మిగతా రిలీజియన్స్ లో ఏమున్నాయి అనే దాని మీద చెప్తూ ఆయన చెప్పారంటే, విమెన్ మస్ట్ కంప్లీట్ ఎర్ రిచువల్ వాషింగ్ బిఫోర్ షీ బికమ్స్ క్లీన్ అగైన్, అది కూడా ఖురాన్ ప్రకారం. సో అట్లాగే ఇప్పుడు కొత్తగా ఏమైందంటే బ్రిటిష్ లో బ్రిటన్ లో రెడ్ టెంట్ మూవ్మెంట్ అని ఒకటి వచ్చింది. రెడ్ టెంట్ టెంపుల్ మూవ్మెంట్. ఓకే, సో ఇది ఇది ఫెమినిజం వాళ్ళు ఫెమినిస్టులు తెచ్చిన మూవ్మెంట్ ఇది. Women can spend their menstrual day, menstruating days in huts away from their family.
Thus,
women in West are beginning to recognize that they need self-time and rest during menstruation. ఈ మధ్య కాలంలో నిధి రాజ్దాన్ ఒక ఇంటర్వ్యూ చూశాను, ఇంటర్వ్యూ కాదు అది న్యూస్ ఛానల్లో తన ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ లో ఈ హిందూ ముసలాయి అనేది చెప్తున్నాడు వాళ్ళకి రెస్ట్ కావాలండి, వాళ్ళు అసలు వాళ్ళకి శక్తి ఉండదు అట్లా చెప్తున్నాడు అన్నమాట ఆయన. యూజువల్ పెద్దవాళ్ళు చెప్పినట్టుగానే అయితే ఆమెది లేదు లేదు అట్లా ఏం ఉండదు అంతా ఈక్వలే, మేము మామూలుగానే అన్ని పనులు చేసుకోగలం, నువ్వు మా గురించి ఏమి హెల్త్ గురించి వర్రీ అవ్వకు అంటూ ఒక సెటైర్ లాగా వేసింది అన్నమాట ఆవిడ. సో మరి ఇక్కడ రెడ్ టెంట్ టెంపుల్ మూవ్మెంట్ అనే దాంట్లో వెస్ట్రన్ ఫెమినిజం మూవ్మెంట్ ఇది. ఫిఫ్టీస్ లోనేమో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఏ ఫ్రీ సెక్స్ మూవ్మెంట్. ఫెమినిజం మంచి హైట్స్ లో ఉన్నప్పుడు ఫ్రీ సెక్స్ మూవ్మెంట్ ఒకటి వచ్చింది. అప్పుడు ఏంటంటే అసలు నేను మీకు అన్నిట్లోనే ఈక్వలే అని చెప్పి ఈ రూల్స్ అన్నిటినీ తోసేసారు వాళ్ళు బేసిక్. తోసేసినప్పుడు
ఉమెన్ బేసిక్ రైట్ అయిపోయింది మళ్ళీ.
మళ్ళీ ఇది ఇప్పుడు ఉమెన్ బేసిక్ రైట్ అయింది అంటే వీళ్ళందరూ వెళ్ళి ఒక రెడ్ టెంట్ ఫామ్ చేసి ఊరికి దూరంగా అక్కడికి వెళ్ళి అందరూ కలిసి కూర్చుని ఎవరైతే మెన్స్ట్రువల్ సైకిల్లో ఉంటారో వాళ్ళు అక్కడ వెళ్ళొచ్చు అనమాట. అక్కడ స్టవ్ అన్ని ఉంటాయి, వాళ్ళే వండుకుని హాయిగా అక్కడే కూర్చుని తినేసి వచ్చే అట్లా అట్లా అనమాట. దిస్ ఈస్ బీయింగ్ సెలబ్రేటెడ్ యాజ్ ఎ విమెన్ ఎమాన్సిపేషన్ వైల్ ఐరానికల్లీ ఈస్ క్వైట్ సిమిలర్ టు సమ్ ఆఫ్ ద హిందూ మోషన్స్.
ఓకే, రైట్ రైట్, దట్స్ వాట్ మేబీ అంత ముందు సమాజంలో కూడా ఇలాంటి ఆలోచనతో మహిళలు ఉమెనే చేసి ఉండొచ్చు, లేకపోతే మనకి అకామిడేట్ చేసి ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇదో కొత్తగా వీళ్ళు కనిపెట్టినట్టు చేస్తున్నారు అదే కదా.
ఇప్పుడు మన దేశంలో కూడా అంతకుముందు ఏంటంటే 3 రోజులు దూరంగా కూర్చోవడం, ఈవెన్ బ్రాహ్మణ్ ఫ్యామిలీస్ లో చాలా ఫ్యామిలీస్ లో ఉంటాయి. 3 రోజులు దూరంగా కూర్చుంటే మొగుడును హస్బెండ్ చిల్డ్రన్ వీళ్ళు కలిసి వండుతారు ఫుడ్ ని 3 డేస్ పాటు. అర్బన్ సెటప్ లో ఏమవుతుందంటే రూమ్ లో ఎక్కడో ఓ మూల కూర్చుని ఉంటారు 3 డేస్, వీళ్ళ కష్టాలు వీళ్ళు పడుతూ ఉంటారు. ఓకే, సో అది వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే అనేది పాయింట్ అన్నమాట అక్కడ పెట్టింది. ఇట్ ఈస్ ఇంటెండెడ్ ఫర్ దైర్ వెల్ఫేర్. అయితే ఏంటంటే అది నిజంగా అట్లాగే ఉందా అంటే కొన్ని చోట్ల ఏమవుతుందంటే అది కైండ్ ఆఫ్ ఒక తక్కువగా చూడటం, ఏ దూరంగా ఉండు దూరంగా ఉండు అనే ఒక వెర్బల్ దీంతో వాళ్ళు దాన్ని తప్పుగా అనుకోవచ్చు కూడా. అంటే 3 డేస్ ఎలా అలా ఉండాలని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడా? దేవుడు వచ్చి వాడిని ఆడదానిగా పుట్టమన్నప్పుడు చూద్దాం అట్లాంటిది. సో యాక్చువల్ గా ఇది అమ్మాయిలే అమ్మాయిల కోసం పెట్టుకున్నారనే నా ఫీలింగ్ మొదట్లో.
దట్స్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే. అంత ముందు కూడా అదే జరుగుంటుంది అంటున్నా, వీళ్ళు ఏదో అంటున్నారు కానీ.
సో ఇప్పుడు నితిన్ శ్రీధర్ గారు ఏం చెప్పారంటే హిందూ సొసైటీలో దాన్ని ఎలా చూసాము అంటే మనకి అబ్రహామిక్ రిలీజియన్స్ కి నేటివ్ రిలీజియన్స్ కి, అంటే అబ్రహామిక్ రిలీజియన్స్ అంటే ఒక ఆర్గనైజ్డ్ సింగిల్ గాడ్ మోనోథీస్టిక్ గాడ్ ఈ రిలీజియన్స్ కి, మామూలుగా ఒక ట్రైబల్ రిలీజియన్ కానీ మిగతా ట్రెడిషన్స్, మన దేశంలో అయితే ట్రెడిషన్స్ మిగతా మనవన్నీ కూడా అంటే వైష్ణవులు ఒక ట్రెడిషన్, వైకానసం ఒక ట్రెడిషన్, శైవం ఒక ట్రెడిషన్, అట్లా ఉంటారు. ఓకే, దేర్ ఇస్ నో సింగిల్ వన్ సింగిల్ బిగ్ గాడ్ హూ విల్ డిసైడ్ యువర్ ఫేట్. అసలు గాడ్ దేవుడు ఫేట్ ని డిసైడ్ చేయడు, పాయింట్ అది. సో పాయింట్ ఏంటంటే కామాఖ్య టెంపుల్ గురించి ఆయన చెప్తున్నా అనమాట. ఒక ఇయర్లీ ఫెస్టివల్ ఉంటుంది అక్కడ. అక్కడ ఏంటంటే అందరికి తెలిసిందే ఇది, మనం మెన్స్ట్రుయేషన్ సెలబ్రేట్ చేస్తాం బేసిక్ గా. మన ఆంధ్రప్రదేశ్ లో కూడా అమ్మాయి పెద్ద మనిషి అయితే అంటే ఇప్పుడు ఆటోమేటిక్ గా దాన్ని సెలబ్రేట్ చేస్తారు, అంతేగాని ఏ నో 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 అట్లా ఏం చూడరు వాళ్ళు. సో ఎందుకు అంటే ఏన్షియంట్ సొసైటీస్ లో మెన్స్ట్రుయేషన్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఫెసిలిటేటర్ ఫర్ రిప్రొడక్షన్, అంతే కదా.
కరెక్ట్. మనకి సింపుల్ గా ఒక వర్డ్ లో చెప్పాలంటే తెలుగులో పుష్పవతి అంటాం కదా, సో సింబాలిక్ రిప్రజెంటేషన్. కరెక్ట్
కరెక్ట్. సో రిప్రొడక్షన్ అనేది చాలా వాల్యుబుల్, చాలా ఇంపార్టెంట్ అనేది ఏన్షియంట్ సొసైటీస్ అన్ని గుర్తించాయి, కమ్యూనిటీస్ అన్ని గుర్తించాయి. సో దానికి దానికి మూల కారణం ఏమవుతుందంటే మెన్స్ట్రుయేషన్, మెన్స్ట్రువల్ సైకిల్ అనేది మూల కారణం కాబట్టి ఆటోమేటిక్ గా ఇట్ వాజ్ లుక్డ్ యాజ్ ఎ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్ ఆ టైంలో.
ఓకే
ఓకే
రైట్.
సో అదొకటి. నెక్స్ట్ వచ్చి ఇప్పటికి కూడా చాలా మంది ట్రెడిషనల్ ఫ్యామిలీస్ దానికి బైండ్ అవర్ అయ్యే ఉంటారు. మనం మనం సిటీల్లోకి వచ్చేసి మనం హడావిడి చేసి ఏం లేదు అంత అదంతా బ్యాక్వర్డ్నెస్ అట్లా అన్నా కూడా, ట్యాబు అట్లాంటివి అన్నా కూడా నిజానికి అది మంచిదే వాళ్ళకి. అది త్రీ త్రీకి మంచిదే. ఓకే. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే వెంటనే ఫెమినిస్ట్లు ఏమంటారంటే స్త్రీకి మంచిదే, ఏది మంచిదైతే వాళ్ళు తేల్చుకుంటారు కానీ నువ్వు వచ్చి ప్యాట్రనైజింగ్ యాటిట్యూడ్ లో నువ్వు చెప్పక్కర్లేదు అంటారు. కరెక్టే కరెక్టే అది కూడా. కానీ యాజ్ అ సొసైటీ, వెన్ యు ఆర్ లివింగ్ ఇన్ ఎ సొసైటీ, యూ షుడ్ బి అబైడ్ బై సమ్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ ట్రెడిషన్స్. ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ దట్స్ ఓకే, బట్ వెన్ సంబడి ఈస్ ఫాలోయింగ్ యూ షుడ్ నాట్ లుక్ దట్ వన్ యాజ్ ఎ కైండ్ ఆఫ్ బ్యాక్వర్డ్నెస్. అంటే వాళ్ళు అంత చేదస్తపు పెదవులు, వాళ్ళకేం తెలీదు, అట్లా మాట్లాడడం తప్పనమాట. అండ్ సెకండ్ థింగ్, ఎవరైనా పాటించని వాళ్ళు ఉంటే గనక వాళ్ళని ఎవరు వచ్చి నువ్వు పాటించట్లేదు ఏమిటి అసలు దాని గురించి మాట్లాడరు కదా. అబ్బాయిలు అయితే దాని గురించి మాట్లాడరు, చాలా వాళ్ళకి తెలియదు అసలు దాని గురించి. ఏజ్ ఏజ్ పెరిగిన తర్వాత తెలుస్తుంది కానీ నాకు తెలియదు. సో ఇప్పుడు ఆయన ఏం చెప్పాడంటే కొన్ని కోణాలు రాశాడనమాట ఆయన. ఓకే. ఆ కోణాల్లో ఏంటంటే మెన్స్ట్రుయేషన్ అశౌచ, అంటే మనం అశౌచ అనే పదం వాడతాం. నార్మల్ గా వీళ్ళందరూ ఏంటంటే గుడ్ బ్యాడ్ ఇట్లా వాడుతూ ఉంటారు, లేకపోతే ప్యూర్ ఇంప్యూర్ ఇవి వాడతారు. అశౌచ అనే పదానికి అర్థం చాలా పెద్ద అర్థం. అశౌచ ఇస్ నాట్ ఇంప్యూర్.
ఓకే.
సో అంటే ఇది ఏడు భాగాలు, ఆల్మోస్ట్ సిక్స్ ఆర్టికల్స్ ఉన్నాయి కాబట్టి నేను నెక్స్ట్ దాంట్లో కూడా దీని గురించి డీటెయిల్డ్ గా మాట్లాడతాను. బట్ హిందూ వ్యూలో ఆయన రకరకాల కోణాల్లో మెన్స్ట్రుయేషన్ ఎలా మన ఆన్షియంట్ పీపుల్ ఎట్లా చూసారు అనేది ఆయన చెప్తున్నాడు అనమాట. మెన్స్ట్రుయేషన్ యాజ్ అసౌచ, మెన్స్ట్రుయేషన్ యాజ్ ఎ పీరియడ్ ఆఫ్ ఆస్టిరిటీ, మెన్స్ట్రుయేషన్ యాజ్ ఎ సెల్ఫ్ ప్యూరిఫైయింగ్ ప్రాసెస్, మెన్స్ట్రుయేషన్ యాజ్ ఎ పీరియడ్ ఆఫ్ రెస్ట్, మెన్స్ట్రుయేషన్ యాజ్ ఎ సీక్రెట్ సెలబ్రేషన్, మెన్స్ట్రుయేషన్ ఫ్రమ్ యోగిక్ పర్స్పెక్టివ్, మెన్స్ట్రుయేషన్ ఇన్ ఆయుర్వేద, మెన్స్ట్రుయేషన్ రెస్ట్రిక్షన్స్, మెన్స్ట్రుయేషన్ యాటిట్యూడ్స్. ఇది ఆయన చెప్పింది. సో మనం వాళ్ళ ఊరికే ఒక త్రీ మినిట్స్ లో అశౌచ గురించి మాట్లాడుకుని ముగిద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మిగతావి కూడా కవర్ చేసుకుంటూ వెళ్దాం. ఎందుకంటే చాలా మంది అమ్మాయిలకి, మోడర్న్ అమ్మాయిలకి ఇవి తెలియవు బేసిక్ గా. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎవడో పిలక బ్రాహ్మణుడు వచ్చి ఇవి పెట్టేసి అందరినీ ఇది ఫాలో అవ్వమన్నాడు, మిగతా వాళ్ళందరూ గుడ్డిగా ఏమీ మైండ్ ఏం పని చేయకుండానే గుడ్డిగా ఫాలో అయ్యారు అని వాళ్ళందరూ మైండ్ సెట్ అనమాట. అంటే మేబీ ఫ్రమ్ లెఫ్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ దట్ ఇస్ దట్స్ ద మైండ్ సెట్. బ్రాహ్మణుడు పాపాలు పైరోడు కాబట్టి. ఓకే. సో మెన్స్ట్రుయేషన్ యాజ్ అశౌచ, ఏంటంటే అశౌచ అనే పదానికి చాలా మంది ఇంప్యూర్ అంటారు, అది యాక్చువల్ గా ఇంప్యూర్ కాదు. దాన్ని ఆయన ఏం చెప్తున్నాడంటే రిచువల్ ఇంప్యూరిటీ అనమాట. అది రిచువల్ ఇంప్యూరిటీ, అది నువ్వు ఇంప్యూర్ అని కాదు అక్కడ అర్థం. సో ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే అంగీరస స్మృతి ఏం చెప్పింది అట్లా చెప్తున్నా అనమాట. అంగీరస స్మృతి ఏం చెప్తుందంటే డ్యూరింగ్ ద ఫోర్త్ డే ఆఫ్టర్ మెన్స్ట్రుయేషన్ స్టాప్స్ విమెన్ బికమ్స్ శుద్ధ through purification bath.
Okay.
Women becomes shuddha. Okay. అట్లాగే వశిష్ఠ ధర్మ సూత్రాలు ఏం చెప్తున్నాయంటే విమెన్ ఇన్ హర్ కోర్సెస్ విల్ బి అశుచి డ్యూరింగ్ త్రీ డేస్ అండ్ నైట్స్. అది బౌధాయన ధర్మ సూత్ర ఇన్ఫార్మ్స్ దట్, అంటే కాలానుగుణంగా మారుకుంటూ వస్తుంది ఇప్పుడు ఇది, ఓకే, ఇన్ఫార్మ్స్ దట్ శౌచ్య ఈజ్ ఓన్లీ టెంపరీ. పరాశర స్మృతి ఇట్ సేస్ ఇఫ్ మెన్స్ట్రువల్ బ్లడ్ కంటిన్యూస్ టు ఫ్లో ఆఫ్టర్ 4 డేస్ డ్యూ టు సమ్ ఇల్నెస్, అంటే చాలా మంది 3 రోజుల తర్వాత కూడా మెన్స్ట్రువల్ బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటుంది, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు యాక్చువల్ గా 3 డేస్ కూడా. మగవాళ్ళందరూ అది అర్థం చేసుకోవాలి. సో ఇట్ విల్ కాజ్ నో ఫర్దర్ అసౌచ, 3 డేస్ తర్వాత కూడా వాళ్ళకి బ్లీడింగ్ అవుతుంటే అది ఫర్దర్ అసౌచ అవ్వకూడదు, అసౌచం కాదు అది ఆ తర్వాత. పరాశర స్మృతి కలియుగానికి సంబంధించింది అన్నమాట. ఇంకొక ఆయన ఉన్నాడన్నమాట, త్రయంబక యజ్వన్ ఆయన పేరు. ఆయన ఒక బుక్ రాశారు, ఆయన ఆ బుక్ పేరు ఏంటంటే స్త్రీ ధర్మ పద్ధతి. ఆయన ఆమె నాకు తెలియదు యాక్చువల్ గా. సో ఆధర్ ఏం చెప్తున్నాడంటే మెన్స్ట్రుయేషన్ కి కారణాలు 4. 1 డ్యూ టు ఇల్నెస్, ఎమోషనల్ డిస్టర్బెన్స్, ఇంబ్యాలెన్స్ ఆఫ్ హార్మోన్స్, డ్యూ టు రెగ్యులర్ మంత్లీ సైకిల్. చివరిది మాత్రమే మెన్స్ట్రు అసౌచంగా చెప్పాడు అన్నమాట ఆయన, మిగతా అన్ని అసౌచం కాదు అనేది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. అట్లాగే హిందూ స్క్రిప్చర్స్, సో ఒక స్థూలంగా ఏం చెప్పాయి అంటే హిందూ స్క్రిప్చర్స్ అన్ని కూడా ఆమె ఒక టెంపరీ ఫేజ్ ఆఫ్ అసౌచాలోకి వెళ్తున్నాయని చెప్పారు అన్నమాట. అది ఎందుకు వాళ్ళు అసౌచ అన్నారు అంటే దానికి మళ్ళీ మనం అసౌచం అంటే ఏంటి, శౌచం అంటే ఏంటి అనే దాని మీద మనకి డెఫినేషన్ రావాలన్నమాట.
ఓకే
ఓకే, ఏమంటున్నారంటే రజస్రవ దాని పేరు, రజస్రవ. ఎప్పుడైతే మెన్స్ట్రువల్ సైకిల్లోకి వెళ్తారో వాళ్ళల్లో ఉన్న రజస్సు, అంటే హిందూయిజంలో మనం మన బాడీ మొత్తం కలిపి పంచకోశాలు ఉంటాయి, ఓకే, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం అండ్ ఆనందమయ కోశం అన్నమాట. సో ఫిజికల్, వైటల్, మెంటల్, ఇంటలెక్ట్, బ్లిస్. సో ఈ 5 కోశాల తర్వాత ఆత్మ ఉంటుంది అనేది వాళ్ళు మనం శరీరాన్ని చూసే విధానం. ఒక మెటీరియలిస్టిక్ మనిషి ఎలా చూస్తారంటే శరీరాన్ని ఒక మెషిన్ లా చూస్తాడు. ఆయుర్వేదం ఏంటంటే కేవలం మెటీరియలిజం కాదు కాబట్టి వాళ్ళు 5 రకాల కోశాలుగా చూసారనమాట. అంటే ఉదాహరణకి నీకు ఏదైనా వ్యాధి వస్తే ఏ కోశాలు దాని వలన ఎఫెక్ట్ అవుతున్నాయి అనేది ఇంపార్టెంట్ అన్నమాట.
ఓకే,
సో ఇప్పుడు మనకి కాలికి కాలు ఇరిగిపోయింది, కాలు ఇరిగిపోతే ఒక ఫిజికల్ అన్నమయ కోశం, ఫిజికల్ అన్నమయ కోశం అనేది ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. సో అట్లాగే ప్రాణమయ కోశం ఎఫెక్ట్ అవచ్చు. అట్లా 5 కోశాలుగా చెప్పారనమాట. 5 కోశాల్లో ఏమవుతుందంటే బ్లడ్ ఫ్లో అనమాట. ఇప్పుడు ఈ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఒక కైండ్ ఆఫ్ బ్లడ్ ఫ్లో కాబట్టి, సో రజస్సు అనేది ఫ్లో అయిపోతూ ఉంటుంది, అది అసౌచం అనమాట. సో నువ్వు ఎప్పుడైతే నీలో నుంచి బయటకు వెళ్ళిపోతుంది కదా బ్లడ్, నీలో నుంచి బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి రజసిక్ ఎనర్జీ నీలో నుంచి బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి అది అసౌచం అని అంటారు అని చెప్తున్నాడు అనమాట ఆయన. దీని గురించి డీటెయిల్ గా మాట్లాడదాం మనం నెక్స్ట్ ఎపిసోడ్స్ లో కూడా. స్టే ట్యూన్ అండ్ ఆనంద్ నువ్వు కంక్లూడ్ చేస్తావా?
సో మనం ఇవాళ ఈ వారం చర్చించుకున్న టాపిక్స్ అండ్ ఇది కంటిన్యూషన్ వెళ్తుందండి, బట్ మిగతా టాపిక్స్ అన్నిటిని స్థూలంగా మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి కూడా మీరు ఆలోచించండి. ఈ వహాబిజం వీటి గురించి చర్చించాం కదా, వీటి గురించి మనం ఓపెన్ గా చర్చించుకుంటే కల్చరల్ గా మనం ఎలా యునైట్ అవ్వచ్చు అనేది కూడా మనం టేక్అవే. సో ఇవ్వండి ఈ వారానికి మనం చర్చించుకున్న అంశాలు, ఖచ్చితంగా కొన్ని అంశాలు టేక్ ఇట్ ఫార్వర్డ్ టు నెక్స్ట్ వీక్ లో ఖచ్చితంగా చర్చించుకుందాం. సో దట్ ఈస్ ఫ్రమ్ మై ఎండ్.
సో థ్యాంక్ యూ అండి విన్నందుకు శ్రోతలు. మళ్ళీ నెక్స్ట్ వారం కొత్త కొత్త టాపిక్స్ తో, ఈ మెన్స్ట్రువల్ సైకిల్ కొనసాగింపు టాపిక్ కూడా నెక్స్ట్ వారం ఉంటుంది, తర్వాత వారం కూడా. అంతవరకు మీకు సెలవు, నమస్తే.
నమస్కారం.
ఇంతవరకు మీరు విన్నారు మై ఇన్ మీడియా సమర్పించు వేదిక కార్యక్రమం జనవరి 6, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised. Advised.